శ్రీ గురుభ్యో నమః. జగద్గురుల అనుగ్రహంతో మళ్ళీ కేవలం 5 రోజుల్లోనే మనం అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గురువుగారి అనుగ్రహంతో మొన్న 7 రోజుల పాటు భాగవత సప్తాహం అత్యంత భక్తిదాయకంగా నిర్వహించుకుని హరించాం. మరి మళ్ళీ ఇప్పుడే 5 రోజుల్లోనే ఈ సంపూర్ణ శ్రీమద్ భాగవతం ఎందుకు మనం ఈ ప్రవచనం పెట్టుకోవాల్సి వచ్చిందంటే, భాగవత సప్తాహం ఒక విహంగ వీక్షణలాగా ఉంటుంది. వివరణాత్మకంగా ఉండేదానికి అవకాశం ఉండదు, ఎందుకంటే సమయాన్ని బట్టి. అయితే 40 రోజులు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చక్కగా ప్రతి కథని, ప్రతి ముఖ్యమైనటువంటి విషయాన్ని విస్తారంగా మనకి చక్కగా అవగాహన అయ్యేట్టుగా చెప్పుకునేటువంటి అవకాశం. మీకు అందరికీ తెలిసిన విషయమే, భాగవతం అంటే ఉపనిషత్తుల యొక్క సారం, కేవలం భక్తిని ప్రబోధించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కావ్యం. వ్యాస మహాముని 18 పురాణాలు రాసినప్పటికీ కూడా ఆయన అశాంతిగా ఉన్న సమయంలో శ్రీ నారదుల వారు వారికి, ఇన్ని పురాణాలు రాశావు కానీ ఆ భగవంతుడి గురించి, జగన్నాథుడి గురించి, శ్రీమన్నారాయణ గురించి ఏమి రాశావని అడిగారట. అప్పుడు ఆ నారాయణమూర్తిని గురించినటువంటి ఈ కథలు భాగవతం రాయమని వారు ప్రేరేపిస్తే ఈ భాగవతాన్ని వారు రాశారని చెప్తారు. మిగతా పురాణాలన్నీ కూడా ఆయన 4 శిష్యులకు ఇచ్చి వాళ్ల చేత ప్రచారం చేయిస్తే, ఈ భాగవతాన్ని మాత్రం స్వయంగా తన కుమారుడైనటువంటి శ్రీ సుఖయోగేంద్రుల వారి చేత ఈ వ్యాప్తి చెందించారు. అంతటి మహత్తరమైనటువంటి ఈ గ్రంథం, ఈ భాగవతం. కేవలం శ్రవణం చేసినంత మాత్రం చేతనే తరిస్తారని చెప్పి మనకి పరీక్షిత్ యొక్క జీవితమే మనకి ఉదాహరణ. 7 రోజులు ఆయన శ్రీ భాగవతాన్ని విన్న తర్వాత ఆయన మళ్ళీ జన్మరాహిత్యాన్ని పొందాడని చెప్తారు. అటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రంథం శ్రీమద్ భాగవతం. శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు మన పీఠానికి, మీ అందరికీ కూడా సుపరిచితులు. గత సంవత్సరం ఇదే వేదిక నుంచి శ్రీమద్ హనుమద్ వైభవం 40 రోజుల పాటు మనకి చక్కగా అనుగ్రహం చేశారు. మళ్ళీ ఇవాళ ఈ 40 రోజులు కృష్ణస్వామి యొక్క చరిత్ర సంపూర్ణంగా మనకి తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. వారు ఏలూరు నుంచి రావడంలో కొంచెం దారిలో ఇబ్బంది అయ్యి ఆలస్యమైంది. రేపటి నుంచి మాత్రం సరిగ్గా 6:25 గురు ప్రార్థన ఉంటుంది. 6:30 ప్రవచనం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ దాన్ని దృష్టిలో ఉంచుకొని సకాలంలో వచ్చి ఈ శ్రవణం చేసి తరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా శ్రీ పద్మాకర్ గారిని ప్రార్థన చేస్తున్నాను.
విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈరోజు నుంచి శారద మాతృ సన్నిధిలో ఒక మండల దీక్షతో సంపూర్ణ భాగవత ప్రవచనం చేసుకుంటున్నాం. సంపూర్ణమనే శబ్దం వాడడంలో దోషమేమీ లేదు, ఎందుకంటే భాగవతం ఎప్పుడూ సంపూర్ణమే గనక మనం చెప్పుకోవడంలో అందులో కథల్లో కాస్తో కోస్తో అట్టే పెట్టినా భాగవతం ఎప్పుడు సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించే అపూర్వ ఘట్టం అది. పురాణాలన్నిటికీ ఏదో ఒక కారణం లేకుండా వేదవ్యాస మహర్షి ఆ పురాణాలకి పేర్లు పెట్టాడు. అసలు ఆయన అందులో వ్యాసుడు విష్ణుస్వరూపుడు, వ్యాసో నారాయణో హరిహి. శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తితే ఆ 22 అవతారాల్లో 17వ అవతారం వేదవ్యాసుడు. అటువంటి వేదవ్యాస మహర్షి ఒక పుస్తకం రాసి పుస్తకానికి ఒక శీర్షిక పెట్టాడంటే, ఆ పుస్తకానికి ఒక పేరు పెట్టాడంటే దాని వెనకాతల చాలా గొప్ప కారణం ఒకటి ఉంటుంది. ఈ పురాణమునకు, అంటే ఈ రోజు నుంచి మనం చెప్పుకుంటున్న పురాణానికి భాగవతము అని పేరు పెట్టాడు ఆయన. భాగవతం అంటే ఏమిటి? భగవత ఇదం భాగవతం, భగవంతునికి సంబంధించినది అనర్థం. ఈ పుస్తకం అంతా పూర్తిగా భగవంతునికి సంబంధించిందే, లౌకిక ఘట్టములు లేవు. కేవలం ఈ లోకంలో బ్రతకడానికి పనికి వచ్చే సుఖాలను మాత్రమే ఇచ్చే పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా ఈ లోకంలో సుఖాలతో పాటు శాశ్వత జ్ఞానాన్ని కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి పుస్తకం కనుక దీనికి భాగవతము అని పేరు పెట్టాడు ఆయన. భాగవతానికి భగవత్ సంబంధమైనది అని ఒక అర్థమే కాకుండా రెండో అర్థం ఏమిటంటే, అసలు భగవత్ సంబంధమైనది అవ్వాలంటే అందులో ఏముండాలి? భాగవతులు ఉండాలి. భాగవతానాం ఇదం భాగవతం. భగవంతుడికి ఒక లక్షణం ఉన్నది, నా కథ అండాయన, నా భక్తుల కథ అంటాడు ఆయన. అందువల్ల భాగవతం అంటే అసలు అర్థం ఏంటంటే భగవద్భక్తుల చరిత్ర. భక్తులుంటేనే భగవంతుడి గురించి లోకానికి తెలుస్తుంది. కాబట్టి ముందు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడుంటాడో ఏమిటో ఇవన్నీ వెతకక్కర్లేదట. ఆయనకి సంబంధించిన ఉపాసన చేసే భక్తులు ఎక్కడుంటే అక్కడే ఆయన ఉంటాడు గనక భక్తుల చరిత్రంత గుదిగుచ్చి ఒక పుస్తక రూపంలో మనకు అందజేస్తే అది భాగవతం అయ్యింది అన్నారు వేదవ్యాసుల వారు. అనగా మొత్తం మీద భాగవతం అంటే భగవంతుని భక్తుల యొక్క సాధన, వారి చరిత్ర, వారి ఉపాసనా విధానం, వారు ఎలా బ్రతికి లోకానికి ఏమి సందేశం ఇచ్చారో ఇందులో ఉన్నది. వీరి వంకతో భగవంతుడెత్తిన అవతారముల వర్ణనంతా ఇందులో ఉంటుంది. 5 లక్షణములుంటేనే దాన్ని పురాణం అంటాం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణం. ముందుగా సృష్టి ఎలా ప్రారంభమయ్యిందో ఇందులో ఉంటుంది. సృష్టి ఈ విధముగా ఆరంభమైనది అని వివరించాడు ఆయన. సృష్టి ఆరంభమైన తర్వాత అది కొనసాగాలిగా, దాని శాఖోపశాఖలు కొనసాగింపబడ్డం రెండవ భాగం. ఇందులో సూర్యుడి యొక్క వంశము, చంద్రుడి యొక్క వంశానికి సంబంధించిన రాజులు ఉన్నారు. సూర్యవంశపు రాజులు వైవస్వతమను మొదలుకున్న రాజులంతా, చంద్రుడి నుంచి వచ్చిన బుధుడు, బుధుడి యొక్క కొడుకేమో పురూరవుడు, ఈ మహారాజుల చరిత్రంతా చంద్రవంశం. ఈ వంశములు ఇందులో ఎలా పుట్టాయి, ఆ వంశములు ఏ రాజులు ఉన్నారు అవి కూడా ఉంటాయి. అంటే సృష్టి ఉంది, ఆ సృష్టి యొక్క కొనసాగింపు ఉన్నది, వంశముల ఆవిర్భావం ఉన్నది, ఆ వంశముల యొక్క కొనసాగింపు అందులో పుట్టిన మహారాజుల చరిత్రలు ఉంటాయి. ఆ తర్వాత ఏమిటి, మన్వంతరములు అనే పేరుతో 14 మనువుల యొక్క చరిత్ర, ఆ మనువుల యొక్క వారసుల యొక్క చరిత్ర ఉంటుంది. ఈ 5 ఉంటే దానికి పురాణం. అందుకే పురాణం పంచలక్షణం. ఈ 5 లక్షణాల్లో ఏది లేకపోయినా పురాణం కాదు. ఈ 5 లక్షణములతో పాటు భాగవతము అని పిలువబడాలంటే అందులో మరొకటి ఉండాలి, అదే మత్స్య గాయత్రి మంత్రం. అసలు పురాణం ఎప్పుడూ గాయత్రీ స్వరూపం, అందున శ్రీమద్భాగవతము గాయత్రి మంత్రాలలో కూడా మత్స్య గాయత్రి అని ఒకటి ఉన్నది, అది ఆది గాయత్రి మంత్రం. మొట్టమొదటి మంత్రం ఈ సృష్టిలో ఆది గాయత్రి మంత్రం, దానికే మత్స్య గాయత్రి అని కూడా పేరు. ఆ మత్స్య గాయత్రి మంత్రం ఇందులో పూర్తిగా వివరించబడి ఉన్నది శ్లోకముల వంకతో. మంత్రం ఎప్పుడు ముఖాముఖి చెప్పడాయన, ఏదో ఒక శ్లోకంలో ఒక్కొక్క అక్షరాన్ని ఇమిడ్చి మనకు అందించాడు ఆయన. ఆ మంత్రం కేవలము 6 అక్షరాలతో మొదట్లో ఉండేది. ఈ 6 అక్షరములు బాగాలేదనుకుని ఆయన ఏం చేశాడు మళ్ళీ దాన్ని, భాగవతానికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టం అందుకని 7 అక్షరములుగా తీర్చిదిద్దాడు. అదే సత్యం పరం ధీమహి. అసలు మీరు భాగవతం అంతా ఎక్కడ చూడండి, 7 పెడుతుంది. భారతం అంతా 9 సంఖ్యతో పెడుతుంది, 18 కలిపితే టోటల్ 9 వస్తుంది. భారతానికి దీనికి చాలా తేడా ఉన్నది సంఖ్యా విషయంలో మాత్రమే. భారతం పూర్తిగా అన్నీ కలిపితే అందులో ఎక్కడికెళ్ళినా చివరికి 9 వస్తుంది. ఒక్క భాగవతం అలా కాకుండా ఏదైనా 7 వస్తుంది. భారతం ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇస్తుంది, కానీ భాగవతం శాశ్వత కైవల్యం ఇస్తుంది, శ్రీ కైవల్యం ఇస్తుంది. శ్రీ కైవల్యానికి కైవల్యానికి కూడా తేడా ఉంది తెలుసిన. కైవల్యము అంటే భగవంతుని సన్నిధానానికి వెళ్ళి ఉండడం, మోక్షం ఆయనకి సంబంధించిన జ్ఞానమే. కేవలము అంటే అది మాత్రమే. కేవలస్య భావ కైవల్యం అంటే భగవంతుడు తప్ప మరొకటి లేదు అలా అనుకోగలిగితే దాన్ని కైవల్యం అంటాం. ఆ కైవల్యానికి వెళ్ళి కూడా తిరిగి భూలోకానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా తిరిగి రాకుండా ఉంటే దానికి శ్రీ కైవల్యం అని పేరు. ఇక్కడ కొంచెం మొదట్లో కొంచెం జాగ్రత్తగా వినాలి భాగవతం గురించి, ఎందుకంటే కైవల్యం అంటే చాలదా మళ్ళీ శ్రీ కైవల్యం ఎందుకు అనాలి అని ఒక అనుమానం వచ్చింది సాక్షాత్తు శౌనక మహర్షికి. అప్పుడు ఆయనకి సూత మహర్షి ఒక సమాధానం చెప్పాడు. అదేమిటో తెలుసా నాయన, కైవల్యానికి శ్రీ కైవల్యానికి తేడా చాలా తేలిగ్గా చెబుతాను. జయుడు విజయుడు అని ఇద్దరున్నారు, వాళ్ళు విష్ణుమూర్తికి అటు ఇటు వైకుంఠ ద్వారం దగ్గర కాపలాగా ఉంటారు. వాళ్ళు కైవల్యం పొందారు, అయినా మళ్ళీ సనక సనందనాథుల శాపాన్ని పొంది భూలోకంలో 3 జన్మనెత్తారు. అంటే వైకుంఠమునకు వెళ్ళి కూడా చిన్నో చెతకో పొరపాటు చేసి శాపానికి గురై భూలోకానికి వచ్చేదానికి కైవల్యం అని పేరు. అలా శాపానికి గురై భూలోకానికి రానవసరము లేకుండా శాశ్వతముగా ఆయన సన్నిధానంలో అంటే స్వామి దిగొచ్చినా వాళ్ళు దిగిరాకుండా ఉండగలిగితే దానికి శ్రీ కైవల్యము అని పేరు అన్నాడు ఆయన. అంటే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు విష్ణువుతో పాటు, ఆదిశేషుడు ఆయనతో తిరిగి వస్తున్నాడు, లక్ష్మీదేవి వస్తున్నది, స్వామి కూడా వస్తున్నాడు, కానీ అక్కడ పొరపాటున కూడా భూమికి దిగిరాకుండా ఉండగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఇద్దరున్నారట, ఒకడు పుణ్యశీలుడు మరొకడు సుశీలుడు, ఒకడు నందుడు ఒకడు సునందుడు. ఇలాంటి వాళ్ళకి ఉన్న పదవిని శ్రీ కైవల్యం అంటారు. ఆ స్థానమునకు వెళ్ళాక మళ్ళీ తిరిగి భూమికి రావలసిన అవసరము లేకుండా ఉంటే దానికి శ్రీ కైవల్యం అని పేరు. అందుకని పోతన గారు ఏం తెలివి తక్కువ అనుకుంటారా, కైవల్యం అని వాడకుండా శ్రీ కైవల్య పదం బుచేరుటకునై చింతించదన్ లోకరక్షైక ఆరంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనాడింభకు. నేను శ్రీ కైవల్య పదము పొందడం కోసం చింతించదన్ స్తోత్రం చేస్తున్నాను అనలేదాయన, చింతిస్తున్నాను అన్నాడు. చింత అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా మళ్ళీ నిద్రట్లో కూడా నిరంతరం కలవరించడానికి మాత్రమే చింత అని పేరు. అందుకే చింత పట్టుకుంది అంటే, చింత పట్టుకుంటే జ్వరం కంటే ప్రమాదం ఉండవు, జ్వరానికి మందు ఉందిట, చింతాజ్వరానికి మందు లేదు. నిరంతరం సర్వకాల సర్వావస్థలలో స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో సుషుప్తి అవస్థలో అన్ని అవస్థలలో కూడా ఎవరిని ధ్యానం చేస్తే మనకి ఆనందం కలుగుతుందో ఆ ధ్యానమునకు చింత అని పేరు. అందువల్ల నేను భగవంతుణ్ణి శ్రీ కైవల్య పదము పొందడం కోసం ఎప్పుడూ ధ్యానం చేస్తున్నాను. ఒక గంట రెండు గంటలో ఉపన్యాసం విన్నంతసేపు కృష్ణ కృష్ణ అనుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఈ కృష్ణనామస్మరణ విడిచిపెట్టి లౌకికమైనటువంటి వాసనలలో పడి అసలు మళ్ళీ కృష్ణుడనేవాడు ఉన్నాడో లేదో రేపటిదాకా గుర్తు రాకుండా ఉంటే దానికి చింత అని పేరు. ఏదో తలుచుకోవడం అంటాం, స్తోత్రం చేయడం అంటాం. అలా కాకుండా కొంతమందిని చూడండి, నిద్దట్లో తట్టి లేపినా కృష్ణ అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారా అని కొందరికి అనుమానం. ఉన్నారు, నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. అర్ధరాత్రి 1 గంటకి అలా వీప్మే చెయ్యగానే మా నాన్నగారు వాసుదేవ అన్నారు. సాధారణంగా అర్ధరాత్రి 12 గంటకి ఎవరేమేదైనా ఒంటిమే చెయ్యిస్తే ఉలిక్కి పడతారు, కానీ ఆయన ఎప్పుడు వాసుదేవ అనగలిగేవారు, శివశివ అనగలిగేవారు. ప్రాణం పోతున్నప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ అంటూ శరీరం విడిచిపెట్టారు మంచం మీద. ఇది స్వయంగా చూశాం కాబట్టి నమ్ముతున్నాను నేను. ఇలాంటి వాళ్ళని దాదాపు నా జీవితంలో కనీసం 500 మందిని చూశాను పూర్వజన్మ సుకృతం వల్ల. ఇంకా వాళ్ళ శరీరములో వేరే శబ్దం లేదు, నిరంతరం నిద్రపోతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, పడుకున్నా, ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థలలో వాళ్ళు నమ్మిన పరమాత్మ నామము తప్ప ఆ ముఖం నుంచి మరొకటి వచ్చేది కాదు. అంత స్థాయిలో భగవద్ధ్యానం చేస్తే దానికి చింతించుట అని పేరు. అలాంటి చింతన పోతన గారు చేశారు కాబట్టి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదని అన్నారు. ఆయన ఎవరిని చింతిస్తున్నాడు? నా పక్కనే ఉన్న స్వామివారిని, నా పక్కన వెనుక ఉండి రక్షిస్తున్న స్వామిని ధ్యానం చేశాట. ఆయన పనేమిటి? లోక రక్షయికారంభకుడు. ఎప్పుడూ లోకాలని రక్షించడం అనే పని మాత్రమే చేస్తాడు, ఇంకే పని చేయడు ఆయన. 1000 పనులు లేవు ఆయనే. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏదైనా పని చెబితే వాడి పని తప్ప అందరి పనులు చేస్తాడు వాడు. దానివల్ల ఉపయోగం ఏమున్నది? మనకి ఏ పని ఇస్తే ఆ పనిని సంపూర్ణంగా మనస్సు లగ్నం చేసి చెయ్యాలి. ఇక్కడే ఉపనిషత్తులు ఒక గొప్ప కథ చెప్పాయి. పూర్వం స్వారోచిష్యుడని ఒక మను ఉన్నాడు. ఈ వెనకాతలు దెబ్బదెబ్బలాడుతుంది చూడండి. స్వారోచిష మనువు కాలంలో స్వారోచిష్యుడు రాత్రిపూట అంతఃపురం కాపలా కాయడానికి ఒక ఆయన అప్పగించాడండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. స్వారోచిష్యుడు అంటే 2వ మనువు. ఈ మనువు కాలంలో అంతఃపురాన్ని రక్షించడానికి ఒక వ్యక్తిని రాత్రిపూట కాపలాగా పెట్టాడు. ఆ వ్యక్తి పొద్దున్నే లేచి, మహారాజా రాత్రి నాకు ఒక కల వచ్చిందండి, ఆ కల ప్రకారం మీ రాజ్యం మీదకి శత్రువులు దండయాత్రకు వస్తున్నారు, నాకు కల వచ్చిందంటే ఎప్పుడు అసత్యం కాదు, నా కలలు నిజమై తీరతాయి, కాబట్టి ఒకరొక 5-6 గంటల్లోనో 7 గంటల్లోనో శత్రువులు వస్తున్నారు, జాగ్రత్త అన్నాడు. వెంటనే రాజుగారు సైన్యాన్ని సిద్ధం చేశారు వాడి మాట మీద నమ్మకంతో. అన్నట్టే 5-6 గంటల్లో కొంతమంది ఎడారి ప్రాంతం నుంచి భయంకరులైన మ్లేచ్చులు వచ్చారు. ఆ మ్లేచ్చుల్ని సంసిద్ధంగా ఉన్నాడుగా స్వారోచిష్యుడు యుద్ధానికి. ఈ కాపలవాడు ముందే చెప్పాడు గనక నాకు కల వచ్చింది, శత్రువులు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం వల్ల, జాగ్రత్తగా ఉండడం వల్ల శత్రువుల్ని చీల్చి చెండాడాడు. ఏమీ నష్టం ఆయనకు కలగలేదు. శత్రువుల్ని జయించి చాలా సంతోషపడిపోయి ఈ కాపలవాడిని పిలిచి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగంలోంచి పో అన్నాడు. నీకు ఉద్యోగం తీసేశానన్నాడు. వాడు తెల్లబోయి, ఇదేమిటండి, మీకు శత్రువుల గురించి చెప్పాను, ఎంత ఉపకారం చేశాను, నేనే గనక మీకు నాకు ఇలా కల వచ్చిందని ఆ కలలో శత్రువులు వచ్చి దాడి చేస్తారని చెప్పకపోతే అప్పుడు మీరు శత్రువులని సంసిద్ధంగా ఉండి ఎదిరించగలరా, జయం పొందగలరా, కాబట్టి నా వల్ల విజయం వచ్చింది, నా ఉద్యోగం తీయడం ఏమిటంటే, ఒరే నీకు కల ఎందుకు వచ్చింది అన్నట్ట. కల ఎవరికి వస్తుంది? నిద్రపోతే వస్తుంది. పురాణంలో కూర్చుని గురువుగారు నాకు కలొచ్చిందని మీరు అన్నారంటే అర్థం మీరు నిద్రపోతున్నారా, పురాణం వింటున్నారా? నిన్ను రాత్రిపూట కాపలాగా అంతఃపురం దగ్గర పెడితే నీకు అర్ధరాత్రి కాలెందుకు వచ్చింది అంటే, నువ్వు ఇచ్చిన కాపలా పని మాని నిద్రపోతున్నావు. నిద్రపోవడానికి కాదు నేను పెట్టుకున్నది, ఇంట్లో కూర్చుని కలలు కంటూ నాకు చెప్పు, నీకు పారితోషికం ఇస్తాను, కాపలాకి వేరే పెడతాను అన్నాడు. ఇది స్వారోచిషమను యొక్క కథ. ఎందుకు చెబుతున్నానంటే, మనకి ఏ పని అప్పగిస్తే ఆ పనిని చేసి తీరాలి. ఆ పని మానేసి అడుదిరిగి ఇడిదిరిగి ఇతరుల మీద పెత్తనం చేయటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. శ్రీమన్నారాయణుడు లోకరక్షణ అనే ఒక కార్యక్రమమును ఆరంభించి దానిని ఎవరు అడిగినా అడగకపోయినా నిరంతరం ఆ పనిని మాత్రమే చేస్తాడు. సర్వకాల సర్వావస్థలలో లోకరక్షణ ఆయన లక్షణం. అందుకే ఆయన్నికి గోవిందుడు అని పేరు. గోవిందుడు అంటే పోషించువాడు, రక్షకుడు అని అర్థం అన్నమాట. ఈ విధంగా ఆ పనిని మాత్రమే చేస్తాడు గనక లోక రక్షాకారంభకుడు ఆయన. 2వది భక్తపాలన కళా సంరంభకుడు. భక్తుల్ని పరిపాలించేవాడే రక్షించగలడు, భక్తుల్ని పరిపాలించటం ఒక గొప్ప కళ. గజేంద్ర మోక్షం వస్తుంది కదా, శ్రీకృష్ణ అని పిలవగాని నారాయణ అనగాని అసలు ఏమి పేరు తలుచుకోకపోయినా రక్షించమంటే తనను తాను మరిచి భార్యకు కూడా చెప్పకుండా వస్తాడు ఆయన. దీనికి కళా సంరంభము అని పేరు. భక్తులు పిలిస్తే తనను తాను మరిచిపోయి ఎక్కడ ఉన్నాననే విషయాన్ని మరిచిపోయి సంభ్రమంతో వచ్చే లక్షణమున్న భగవంతుడు భక్త పాలన కళా సంరంభకుడు. పిలవగానే పిలిచారా అండి, వస్తానండి. నాయన ఒకసారి రాని పిలిచామనుకోండి, అన్నం తింటున్నానని ఒకసారి, చేయి కడుక్కుంటున్నానని ఒకసారి, ఈలోపు గురువు గారికి కాళ్ళు నెప్పుట్టి వెళ్ళిపోవలసిందే. అప్పుడు ఆ వచ్చేవాడి వల్ల ఉపయోగం ఏమున్నది మనకి? శ్రీమన్నారాయణుణ్ణి చూచి నేర్చుకోవలసింది ఏమిటంటే పిలిచి పిలవగానే లక్ష్మీదేవికి చెప్పకుండా, గరుత్మంతునికి చెప్పకుండా, శంఖచక్రాలు పుచ్చుకోకుండా, పరివారాన్ని పిలవకుండా అన్నీ విడిచిపెట్టి మహాసంభ్రమముతో వచ్చేశాడు ఆయన. అది భక్తపాలన కళా సంరంభము అంటే. దానవోద్రేక స్తంభకుడు రాక్షసుల యొక్క ఉద్రేకాన్ని నాశనం చేస్తాడు. దానవులు అంటే మన మనస్సులో నిరంతరం పుడుతూనే ఉంటారు. మన మనస్సులో రకరకాల కోరికలు పుడుతున్నాయి, ఈ కోరికల్ని దానవులు అంటారు. మనలో ఉన్న అపవిత్రమైన కోరికలను, ఉద్రేకాన్ని అదుపులో పెట్టేవాడని ఒక అర్థం. లోకములను నాశనము చేసే లోకకంటకులైన రాక్షసులను సర్వకాల సర్వావస్థలలో అదుపులో పెట్టేవాడని ఒక అర్థం. దానవ వినాశకుడు, దేవతా రక్షకుడు ఆయన. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుడు. కంజాత భవ, కంజాతం అంటే తామర పువ్వు, అందులోంచి భవ పుట్టింది. తామర పువ్వులోంచి ఎవరు పుట్టారు? బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ అండం, బ్రహ్మాండం, ఈ లోకాన్ని బ్రహ్మాండం అంటాం. బ్రహ్మాండం అనడానికి ఆయన కంజాత భవాండ కుంభకుడు అన్నాడు. ఆయన నానా కంజాత భవాండ కుంభకుడు, పైగా ఒక బ్రహ్మాండం కాదట, ఎన్ని బ్రహ్మాండాలున్నాయో ఈ లోకంలో, అనేక కోటి బ్రహ్మాండాలున్నాయి. ఇన్ని బ్రహ్మాండాలని ఆయన చాలా సరదాగా, అవలీలగా అలా చూచి సృష్టిస్తాడు. ఆయన అలా చూశాడంటే బ్రహ్మాండాలు పుడతాయి. అందుకే విలసదృగ్జాల సంభూత, కేవలం చూపులతో సృష్టిస్తాడు. సరదాగా చూసి, హాస్యంగా చూచి, వేళాకోళంగా చూసి బ్రహ్మలోకాలను సృష్టించగలడు ఆయన. ఒక పని చెయ్యాలంటే, ఒక్క కళ్ళజోడు పెట్టి తయారు చేయాలంటే ఎంతకాలం కష్టం పడతాం మనం? ఇలాంటి బల్ల తయారు చేయాలంటే దానికి ఎంత సమయం పడుతుంది? ఒక మైకు తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది? ఆ మైకును మళ్ళీ రీసౌండ్ రాకుండా ఆపరేట్ చేయడానికి ఆయన ఎంత యాతన పడుతున్నాడు పాపం? నేను ముందుకి వెనక్కి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఎంత యాతన పడతాం? కానీ ఆయన అలా కదట, అలా చూస్తట లోకాలన్నీ పుడతాయట. ఎంత కష్టం అది అంటే, అంత అవలీలగా సృష్టిలో ఉన్న అనేక బ్రహ్మాండాలని సృష్టించగలడు ఆయన. ఇక ఆఖరి పదం అందంగా వేశాడు ఆయన, మహానందాంగనాడింభకుడు. నందుని యొక్క సుందరి, యశోదాదేవి యొక్క కొడుకు అని ఒక అర్థం. మహా ఆనందాంగనాడింభకుడు, పరమాత్ముడు ఆనందంతో పుట్టినవాడు. పరమాత్ముడు ఎవరి వల్ల పుట్ల? తనంతా తానే ఒక ఆనందం పొంది, ఆ ఆనందంతో ఒక రూపం ధరించాడు. అందుకే పరమాత్ముడిని రసో వై సహ అంది వేదం. సహ అంటే అతడు, అతడంటే పరమాత్మ. రసహ ఆనందము, వై అయ్యున్నాడు కదా, అనగా పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. ఆయనకి మనమనుకున్నట్టుగా గుణం లేదు, రూపము లేదు, కర్మ లేదు, ఏమీ లేకపోతే ఆయన ఎలా గుర్తిస్తాం? అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? అందమైన రూపం ధరించి మంచి మంచి లీలలు చేస్తూ భక్తులను రక్షిస్తూ వారికి రకరకాల పదార్థాలు ఇస్తూ అప్పుడప్పుడు సంసారం అనే మాయ కల్పిస్తూ మళ్ళీ వీటి నుంచి విముక్తి పొందిస్తూ ఆనందిస్తున్నాడు. అటువంటి రూపం ధరించిన వాడికి మహానందాంగనాడింభకుడు అని పేరు. అటువంటి కృష్ణుడి చరిత్ర సంపూర్ణముగా ఏడే ఏడు రోజులలో వింటే వాడికి శ్రీ కైవల్య పదము వస్తుంది. అందుకని శ్రీ కైవల్య పదం వీళ్ళకి అందించడం కోసం వేదవ్యాసులు వారు ఏం చేశారన్నమాట, ఏడు అక్షరములతో కూడిన మంత్రాన్ని లోకానికి అందించారు ఈ పురాణం రూపంలో. అదే సత్యం పరం ధీమహి. భగవంతుడు పరాత్పరుడు, ఆయనకంటే గొప్పది మరొకటి లేదు. పరము అంటే ఇంతకు మించినది లేదు. అది సత్యం, నాశనము లేని వస్తువు. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతే దాన్ని సత్యం మనం. మనందరం అసత్స్వరూపాలం. ఎందుకని? మనకి ఈ రూపము శాశ్వతము కాదు కనుక. అసలు మనకి ఏ రూపము శాశ్వతం కాదు. చిన్నప్పుడు ఎలా ఉన్నాం, పెద్దయ్యాక ఎలా ఉన్నాం, వార్ధక్యంలో ఎలా ఉన్నాం, ధామ్మని ప్రాణం పోతే అప్పుడు కట్టె ఎలా ఉంది, ఆ కట్టెతో పక్కన కూర్చున్న భార్య కూడా బాబోయ్ మా ఆయన్ని నేను చూడలేనంటుంది, అంత వికృతం అయిపోతుంది ఈ శరీరం. అటువంటి మార్పులతో కూడిన దానికి అసత్ పదార్థమని పేరు. కానీ పరమాత్మ ఎప్పుడూ ఒకే రూపముతో సర్వకాల సర్వావస్థల్లో ఉంటాడు, అది సత్యం. అంటే సత్యము పరము అయినటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని ధీమహి మేము ధ్యానిస్తున్నాము అని ఈ మత్స్యగాయత్రి మంత్రానికి అర్థం. ఆ ఏడక్షరములే సప్తాహ దీక్షగా మారాయి. భాగవతాన్ని 7 రోజుల్లోనే ఎందుకు వినాలి, ఎందుకు దీక్ష వచ్చింది అంటే ఆ 7 రోజులకి 7 గాయత్రి మంత్ర అక్షరాలు నిలయములు గనుక ఆ అక్షరములే 7 వారములనే పేరుతో రోజులయ్యాయి. సత్యం పరం ధీమహీట వరస్సగా స అంటే ఆదివారము, త్యం అంటే సోమవారము, పరం వరస్సగా మంగళవారం బుధవారం, ధీమహి అనగా వరస్సగా శుక్రవారము శనివారము ఆదివారము, ఈ విధంగా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అనేటటువంటి వారములు 7 కూడా వరుసగా సత్యం పరం ధీమహితో ఆవిర్భవించి సప్తాహం అయ్యాయి. ఇంకొక రహస్యం కూడా ఉన్నది, 7 అక్షరాలు. ఈ 7 అక్షరాలు 7 రోజులు. ఈ 7 రోజులలో తప్ప ఎవడు ఇంకో రకంగా పుట్టడు. ఎవడు పుట్టినా ఎవడు చచ్చిపోయినా 7 రోజులే. ఆదివారం నుంచి శనివారం లోపు ఈ 7 రోజులు కాకుండా మరొక రోజులు ఎవడన్నా పుట్టగలడా? ఈ 7 రోజులలో కాకుండా మరొకడు ఎవడైనా శరీరం విడిచిపెట్టగలడా? కాబట్టి ఎవరికైనా చిట్ట చివరికి తప్పనిసరి అయి ఉన్నది ఈ సప్తాహ దీక్షయే. అటువంటి దీక్షాస్వరూపాన్ని వేదవ్యాసుల వారు అపూర్వ రీతిలో అందించారు. ప్రతిరోజు ప్రారంభకాలంలో మనం జగద్గురుడైన కృష్ణుణ్ణి తలుచుకుని మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. అందుకని ప్రారంభంలో సత్యం పరం ధీమహి అని పిలువబడిన మత్స్యగాయత్రి మంత్రాన్ని అధికరించి వృత్రాసురవధం చెప్పబడి ఉన్న భాగవతం లోపలికి వెళ్లే ముందు శ్రీకృష్ణుడు జగద్గురువు గనక ఆయన తలుచుకుందాం. ప్రతిరోజు 6:25కే ప్రారంభిస్తాం గనక 5 నిమిషాలు ఈ ప్రార్థన అవుతుంది, 6:30 నుంచి 8:30 దాకా ప్రవచనం సాగుతుంది. ఇప్పుడు అందరూ కూడా నేను చెబుతూ ఉంటాను, మీరు కూడా నాతో గొంతు కలిపి అనండి.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనివాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ.
ఈ పాదానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే అదంతా ఒకటే సమాసం, కాబట్టి నేను కలిపే చదివేస్తాను, మీరు ఎక్కడ ఆపకండి వాళ్ళని.
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం.
అటువంటి జగద్గురువుకి నమస్కరించుకుందాం. ఒకప్పటి మాట, పరమ పవిత్రమైన నైమిషారణ్యంలో ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజధానికి లక్నోకి ఇంచుమించుగా ఒక 2-3 గంటల ప్రయాణంలో వెళ్ళిపోవచ్చు మనం. 80-100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 5 సార్లు ఇప్పటికక్కడ భాగవత్ సప్తాహం చేశాను. మళ్ళీ రేపు సెప్టెంబర్ 10వ తారీఖున వెళ్ళి ఇంకో భాగవత్ సప్తాహం చేయబోతున్నాం. ఆ చేసే ముందు సంపూర్ణంగా భాగవతం చెప్పే అవకాశం ఆ హరి ఈ హరి గారు కూడా ఇచ్చారు. మొత్తం మీద ఇది హరిప్రసాదం, గురుప్రసాదం. ఇప్పటికి కూడా మనకి లక్నో దిగితే ఇంచుమించుగా నైమిషారణ్యం వెళ్ళినట్టే. గోమతి అని పిలువబడే నదము అక్కడ ఉన్నది, అది నది కాదు నదం. పడమర పుట్టి తూర్పుకి ప్రవహిస్తే దానిని నది అంటారు. అందుకే కృష్ణ, గోదావరి, గంగ ఇవన్నీ పడమర కనులలో పుట్టి తూర్పుకు ప్రవహించి తూర్పున ఉన్న సముద్రంలో, పూర్వ సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పుడు పూర్వ సముద్రాన్ని బంగాళాఖాతం అంటున్నాం మనం, అందులో కలుస్తాయి. ఇవి నదులు. అలా కాకుండా తూర్పున పుట్టి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిస్తే దానికి నదము అని పేరు. అనక గోమతి, నర్మద ఇవి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి కనుక ద్వారక దగ్గర వీటికి నదములు అని పేరు. అదనమాట నదీ నదాలు అనే శబ్దాల్లో అర్థం అది, ఆ ప్రవాహంలో తేడా. గోమతి నైమిషారణ్యంలో ప్రవహిస్తున్న గొప్ప నదం. బ్రహ్మదేవుడి కమండలము నుంచి భూమి మీదకి ఉద్భవించిన నదముగా దానికి బ్రహ్మపురాణంలో ఒక గొప్ప కథ ఉన్నది. చాలా గొప్ప పవిత్రమైన నదం. ఆ నదం ప్రవహించే స్థలం నైమిషారణ్యం. అది దేవతలు కూడా నిరంతరం నివసించే స్థలం. అందుకే భాగవత ప్రారంభంలోనే నైమిషే అనిమిషక్షేత్రే మునయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అనిమిషక్షేత్రమైన నైమిషారణ్యములో అని ఎత్తుకున్నారు. నైమిషం దేవతలు నివసించే స్థలం. దేవతలకి రెప్పపాటు ఉండదు. ఇలా చీటికి మనటికి మనం కంటి మీద రెప్పేస్తాం కదా, దానికి నిమిషము అని పేరు. అలా నిమిషము లేకపోతే దానికి అనిమిషము అని పేరు. దేవతలకి ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళని అనిమిషులు అన్నారు. అనిమిషులు అని పేరు కలిగిన దేవతలు తమయంత తాము ఇష్టపడి నివసించే దివ్యస్థలం నైమిషారణ్యం. ఆ స్థలం ఎంతోమంది మహానుభావులైన ఋషులకు ఆలవాలం. 88,000 మంది ఋషులు ఆ నైమిషారణ్యంలో ఒకసారి సమావేశమై 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు. సహస్ర సమమాసత అన్నారు. అంటే 1000 సంవత్సరములు జరిగింది ఆ యజ్ఞం. ఏకంగా 1 రోజు 2 రోజులు కాదు, నిజంగా 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడం అంటే ఎంత కష్టం ఆలోచించండి. గట్టిగా 1 వారం రోజులు, 1 40 రోజుల కార్యక్రమం అంటేనే ఎంతో మంది మార్బలం ఉంటే కానీ అవ్వదు. అందులో ఏ క్షణంలో ఏది తేడా వచ్చినా ఆ పనిలో లోపం వస్తుంది. అటువంటిది ఆ రోజులలో కేవలం అరణ్యంలో 88,000 మంది ఋషులు 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. అది నిజంగా తపశ్శక్తి అన్నమాట. పైగా సశరీరముగా స్వర్గానికి తీసుకెళ్లే యజ్ఞం అన్నారు బ్రహ్మపురాణంలో. అయితే శరీరముతో స్వర్గానికి వెళ్లడం కోసం చేసే యజ్ఞమునకు సత్రయాగం అని పేరు. సత్రయాగం ఎప్పుడు దీర్ఘకాలం చేయబడాలి, 6 నెలల కంటే ఎక్కువ కాలం సాగితే ఆ యజ్ఞానికి సత్రయాగము అని పేరు. 6 నెలల లోపు జరిగే యజ్ఞాన్ని సత్రం అనకూడదు అని బ్రహ్మాండ పురాణంలో ఉంది. కాబట్టి 1000 ఏళ్ళు చేశారట వాళ్ళు. ఒక యజ్ఞం చెయ్యాలంటే ముందు స్థలం గొప్పదై ఉండాలి, పవిత్ర స్థలం కావాలి. అందుకనే ఒకప్పుడు ఋషులంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ రాబోతున్నది కలియుగం, ఆ కలియుగంలో మేము అందరు మానవులతో కలిసి ఉండలేం, మేము యజ్ఞాలు చేసుకుంటూ పురాణాలు వింటూ పవిత్రంగా గడపడానికి ఒక మంచి స్థలం ఉంటే ఇమ్మని అడిగారు. అప్పుడు ఆయన, ప్రస్తుతం భూమండలంలో అలాంటి స్థలం లేదు, నేను మీకోసం అలాంటి స్థలాన్ని ఏర్పాటు చేస్తాను అని వెంటనే మనస్సంకల్పంతో ఒక చక్రాన్ని సృష్టించాడు. అందుకే బ్రహ్మ మనోమయ చక్రం అంటారు దానిని. ఆ విషయం తెలియక చాలామంది విష్ణు చక్రం అని వాడుతున్నారు. విష్ణు చక్రం అనే పదం ఏ పురాణంలోనూ లేదు. బ్రహ్మ మనోమయ చక్రం, ఆయన మనస్సంకల్పముతో ఆ మనస్సుతో కూడిన చక్రం ఒకటి పుట్టింది. ఆ చక్రాన్ని బ్రహ్మగారు ఇంత చక్రం అన్నమాట, బండి చక్రం లాంటి చక్రం. దాని మధ్యలో తయారు చేయబడిన ఆకులుంటాయి, చెక్క ఆకులు. చుట్టూత ఇనప బద్దీ ఉంది. ఆ ఇనప బద్దీని చుట్టూత ఎడ్ల బండిని చూసారా పూర్వకాలంలో మీరు? ఎడ్ల బండు ఇప్పటికి వెళ్ళే టైర్లు కాకుండా చెక్కతో తయారు చేసిన చక్రం. దాని చుట్టూత ఆ చెక్క పాడవకుండా ఉండడానికి ఇనుప బద్దీ ఒకటి ఉండేదన్నమాట, కమ్మి. ఆ కమ్మీని సంస్కృతంలో నేమి అంటారు. అలా నేమి అమర్చబడిన ఒక చక్రాన్ని బ్రహ్మ నేల మీదకి దొర్లించి, ఈ నేమి ఎక్కడ ముక్కలై పడిపోతే ఆ స్థలం పవిత్ర స్థలం అవుతుంది, అక్కడ మీరు నిశ్చింతగా కలిప్రభావానికి భయపడకుండా యజ్ఞాలు చేసుకోండి, తపస్సులు చేసుకోండి, పురాణాలు వినండి అని ఆ చక్రాన్ని కిందకి దొల్లించాడు. ఆ చక్రం వెంట మహావేగంగా యోగశక్తితో ఆకాశ మార్గాన ఈ ఋషులంతా వచ్చారు. ఆ చక్రం అన్ని లోకాలు దాటుకుని బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా వచ్చి, ఇప్పుడు భూలోకంలో మనం నైమిశారణ్యం అంటున్నామే లక్నో దగ్గర, అక్కడికి వచ్చి ఢామ్ అనే శబ్దంతో ముక్కలై పడిపోయింది. పడిపోగానే ఆ చుట్టూతో ఉన్న నేమి ఇనప బద్ది తుక్కు తుక్కైపోయింది. అందులో ఒక ముక్క భూమిని చీల్చి పాతాళ జలాన్ని పైకి తన్నేలా చేసింది. ఆ పాతాళ జలమే ఇప్పుడు చక్రతీర్థము అని పిలువబడుతోంది. అక్కడ ఆ చక్రం వల్ల పుట్టిన తీర్థం చక్రతీర్థం. ఆ స్థలం చాలా గొప్పది, చూసి తీరాలి. ఈ నేమి జీర్ణమై శిథిలమై పడిపోవడం వల్ల దానికి నైమిషం అని పేరు వచ్చింది. ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవ నైమిషం. ఎక్కడ నేమి శిథిలమై పడిందో అదే నైమిషం. ఇంతకీ నైమిషం అంటే ఆ చక్రము యొక్క బద్దీ విరిగిపడిన శిథిలమై పడిన స్థలము. ఆ వనం గనక అది అడవి గనక నైమిష వనం, నైమిష వనం. అది అరణ్యం చేరితే నైమిష అరణ్యం, నైమిష అరణ్యం సవర్ణ దీర్ఘసంధి, అంతకంటే ఏం లేదు. ఆ నైమిషమని పేరు కలిగిన అడవి నైమిష అరణ్యం. ఆ అరణ్యానికి ఇప్పుడు ఈ ఋషులు వచ్చారు. ఆ తర్వాత బ్రహ్మని ప్రార్థించి కమండలం నుంచి గోమతిని తెచ్చుకున్నారు. నది ఉంది, చక్ర తీర్థం ఉంది, అడవి బాగున్నది, అందుకని ఒక స్థలాన్ని శుభ్రం చేసుకుని ఈ మహాత్ములైన ఋషులు ఒకరిద్దరు కాదు, చాలా గొప్పవాళ్ళని చెప్పారు కదా, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, బకుడు, దాల్భ్యుడు, ఇటువంటి మహానుభావులైన ఋషులంతా అక్కడ చేరారు. 1000 సంకల్పపూర్వకంగా యజ్ఞం చేశారు. యజ్ఞం చెయ్యాలంటే యజ్ఞంతో పాటు కొన్ని పనులు కూడా చెయ్యాలి. యజ్ఞంలో ఒక భాగం ఏమిటంటే పురాణం. అసలు పురాణం గొప్ప యజ్ఞం అండి. దీనికి కథాయజ్ఞం అని పేరు. కథాయజ్ఞం లేని తక్కిన యజ్ఞములు శోభిల్లవు. అందుకే మీరు గుళ్ళో ఎన్ని అర్చనలు జరిగినా ఈ పురాణములు జరగకపోతే ఆ గుడికి అంత శక్తి ఉండదు అని బృహస్పతి చూడండి వాస్తులో చెప్పాడు. దేవాలయాల వాస్తు అని ఒకటి ఉన్నది, దాన్ని బృహస్పతి రాశాడు. అందులో 8 అధ్యాయం ఉంటుంది, అదంతా ఈ దేవాలయాలకు సంబంధించింది. అందులో ఏమన్నాడో తెలుసా, మీరు ఎన్ని చక్రములు వేసి గుళ్ళు కట్టినా అక్కడ పురాణ ప్రవచనం జరగకపోతే ఆ ఆలయానికి సంపూర్ణంగా భగవచ్చక్తి లభించదు అన్నాడు ఆయన. అందుకే మీరు చూడండి ప్రసిద్ధికెక్కిన ఆలయాల్లో ఏదో ఒక సమయంలో పురాణాలు చెప్పిస్తారు. అందులో ఈ ప్రాంతం, ఈ శారదాపీఠం, ఈ సంపత్నగర్లో ఉన్న ఈ పవిత్ర స్థలం నైమిశారణ్యం తర్వాత మళ్ళీ ఆధునిక నైమిశారణ్యం, గుంటూరు నైమిశారణ్యం. అక్కడ గోమతి ఉంది, ఇక్కడ మనకి కృష్ణాతీరంలో ఉన్న నైమిశారణ్యం. ఈ నైమిశారణ్యంలో, ఆ నైమిశారణ్యంలో 18 పురాణాలు జరిగాయని విన్నాం. ఇక్కడ 18 పురాణాలతో పాటుగా సహస్రనామాలు, ఒకటేమిటి అది ఇది కాదు, నిరంతర నైమిశారణ్యమే, ప్రవచన నైమిశారణ్యం అవుతున్నది. మనకి ఏదో భగవంతుని యొక్క యోగం ఉన్నది. నిజం చెప్పాలంటే మాబోటి వాళ్ళని 40 అట్టి పెట్టాలంటే ఎంత కష్టం ఆలోచించండి. ఆయన కిందటి సంవత్సరమే హనుమత్ చరిత్రతో పాటుగా అడ్వాన్స్ బుకింగ్లు అంటారు వీటిని, ఏ విమానం టిక్కెట్లు కూడా ఇలా బుక్ చేయరు. పండితుల్ని ఆకట్టుకోవాలంటే ఈ డబ్బుతో ఎవరు ఆకట్టుకోలేరు. భక్తితో, అభిమానంతో, వినయంతో, ప్రవర్తనకి మాత్రమే మేము లొంగుతాం, ఇంక దేనికి లొంగం. ఇంచుమించుగా ఈనాడు ఆధునిక కాలంలో నువ్వా నేనానని లోకంలో ప్రవచనం చేసే వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం చాలా తేలికగా ఎందుకు జరుగుతోందంటే 40-50 రోజులు అన్నీ విడిచిపెట్టి ఎందుకుంటున్నామంటే స్థలము, స్థలాన్ని నిర్వహించే వ్యక్తుల యొక్క పవిత్రత, దాంతోపాటు మీరు కూడా. ఎందుకంటే భక్తులు శ్రద్ధగా ఉంటే భగవంతుడు దిగొస్తాడు. భగవంతుడికి భక్తులంటే చాలా ఇష్టం. శ్రద్ధగా వినే భక్తులుంటే వాళ్ళంతటి వాళ్ళే గురువులు దిగొస్తారు. అలా ఇక్కడ ప్రవచనం సాగుతున్నది. ఎందుకు చెబుతున్నానంటే ఆ మహానుభావులు యజ్ఞముతో పాటు ఈ జ్ఞానయజ్ఞం, కథాయజ్ఞం కూడా చేసుకునేవారు. మొదట్లో వాళ్లల్లో వాళ్ళు పురాణాలు చెప్పుకునేవారు. కానీ వారి అదృష్టవశాత్తు కొంతకాలం యజ్ఞం సాగాక ఒకనాడు అక్కడికి సూర్యోదయ సమయంలో సూత మహర్షి, వేదవ్యాసుని శిష్యులలో కల్లా ప్రధాన శిష్యుడు, ఆయనకి రోమహర్షణుడు అని కూడా పేరు. ఇద్దరున్నారు తండ్రి కొడుకు, ఒక ఆయన రోమహర్షణుడు, ఆయన కొడుకు రౌమహర్షణి. ఈ ఇద్దరు గురించి మనకి భాగవతంలో వస్తుంది. తండ్రి కొడుకు ఇద్దరు కూడా గొప్పవాళ్ళే, ఇద్దరికీ సూతుడనే పేరు, అదే స్థానం పేరు అన్నమాట. ఆయనకి అటండి రోమహర్షణుడు అని పేరు ఆ సూత మహర్షికి. ఆయన పురాణం చెబుతూ ఉంటే వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి, అంత ఆనందం కలిగేలా పురాణం చెప్పగలడు. కొందరు పురాణం చెబుతూ ఉంటే ఇంకా ఇంకా విందామనిపిస్తుంది, కొందరు పురాణం చెబుతూ ఉంటే కుర్చీలోంచి లేచి బయటికి వెళ్లాలనిపిస్తుంది. ఆ మహాత్ముడు పురాణం చెబుతూ ఉంటే ఇంకా ఎన్ని గంటలైనా విందామనుకునేవారట. అంత రోమహర్షణంగా పురాణం చెప్పటం వల్ల ఆయనకి ఆ పేరు సార్థకం అయిపోయింది. అసలు పేరు ఉగ్రశ్రవుడు అంటారు ఆయన. ఉగ్రశ్రవ, ఉగ్రశ్రవ శబ్దానికి కూడా అదే అర్థం. ఆయన చెబితే వినేవాడు ఈయన చెప్పడానికి ఆశ్చర్యపోవాలి తప్ప వినేవాళ్ళు ఎంతసేపు అయినా చెవులు రెక్కబుడిచి వినేవారు. చెవులు ఎక్కువసేపు వినలేవు, ఒక గంట పర్వాలేదు, 2 గంటలు పర్వాలేదు, 2.5 గంటలు ఇంక అక్కడి నుంచి మొదలవుతుంది. 3వ గంట చెప్పడం మొదలైతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది చెవి. టింగ్ టింగ్ అని ఈ పక్కన సెల్ ఫోన్ ఒకటి మోగుతూ ఉంటుంది, ఇంటికి పరిగెత్తుకు పోతూ ఉంటారు. అంటే చెవులకి ఎక్కువసేపు వినే ఓపిక ఉండదు. కానీ కఠినముగా ఎన్ని గంటలైనా వినడానికి చెవుల్ని కనుక మనం ఆయత్తపరిస్తే ఆ చెవులు కలిగిన వాడు ఎవడన్నా ఉగ్రశ్రవుడే. అన్నేసి గంటలు వింటారంటే విన్నారు, మేము చూస్తున్నాం కదా. మాతో పాటు సప్తాహానికి వచ్చినప్పుడు భాగవతంలో పొద్దున్న 4 గంటలు సాయంత్రం 4 గంటలు చెప్పేవాడిని. 8 గంటలు ఉపన్యాసం విన్నారంటే వాళ్ళంతా ఉగ్రశ్రవులే. అంత బాగా ఈయన తాను చెబుతూ ఇతరులకు చెబుతూ వాళ్ల చెవుల్ని తన చెవుల్ని కూడా ఆకట్టుకునేలా చేసే మహాత్ముడు అటువంటి సూత మహర్షి. ఒక రోజున అక్కడికి వచ్చాడు. తయేకదాతు మునయః ప్రాతర్ హుత హుతాగ్నయః. ఒకనాడు సూత మహర్షి యాత్రలు చేసుకుంటూ వ్యాసుణ్ణి తలుచుకుంటూ నైమిషారణ్యం రాగానే ఆ సమయంలో సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని అప్పుడే యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నారట. ప్రాతకాలంలో చేసే యజ్ఞం పూర్తి చేసుకున్నారు. అందుకే ప్రాతర్ హుత హుతాగ్నయః, ఉదయం పూట అగ్నులను వ్రేల్చి ఆ తర్వాత ఏం చేద్దాము అనుకుంటున్న సమయానికి సూతుడు వచ్చాడు. వెంటనే వీళ్ళు లేచారు. పౌరాణికుడు వచ్చాక ఎంత గొప్పవాడైనా లేచి నిలబడాలని ఒక శాస్త్రం ఉన్నది. అది కూడా మీరు భాగవతంలో దశమస్కంధంలో బలరాముడి తీర్థయాత్ర ఘట్టంలో చెప్పుకుందాం, ఇప్పుడు చెప్పను కాని. అందువల్లే ఇంతమంది మహానుభావులు సూతుణ్ణి చూడగానే లేచి నిలబడి భక్తితో అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి ఆచమన జలమిచ్చి దర్భాసనమిచ్చి కూర్చోబెట్టారు. ఇప్పటికీ కూడా నైమిషారణ్యంలో సూత మహర్షి కూర్చుని 18 పురాణాలు చెప్పిన సూత్ గద్ది అనే ప్రదేశం ఉన్నది. సూతుని యొక్క ఆసనం అది. ఆ ఆసనం జాగ్రత్తగా అట్టే పెట్టారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం స్వయంగా చూడవచ్చు. అదిగో అక్కడ ఆయన్ని కూర్చోబెట్టి ఆ తర్వాత మెల్లిగా ఆయన్ని అడిగారు ప్రశ్నలు అన్నమాట. స్వామి, మా అదృష్టం కలిపురుషుడు ఎక్కడొచ్చి మమ్మల్ని పీడిస్తాడు అని భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం. ఆయన అనుగ్రహంతో ఈ దివ్యస్థలం మాకు లభించింది. ఈ స్థలంలో యజ్ఞం చేస్తూ నీలాంటి మహానుభావుల ద్వారా పురాణం వినాలనుకుంటున్నాం. ఇంతలో మా అదృష్టవశాత్తు పిలిచినట్లుగా నువ్వే వచ్చావు. గురువులు తమ ఎంత తాము రావడం తమ అదృష్టం అన్నారు వాళ్ళు. నీవు కొంతకాలం మా దగ్గర ఉండి భాగవత కథలు వినిపించు, భాగవతం నువ్వే చెప్పాలి. ఎందుకు చెప్పాలో తెలిసిన, భాగవతం చెప్పడానికి కొన్ని అర్హతలు కావాలట. మన్నాడవు చిరకాలం కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. భాగవతం చెప్పేవాడికి 16 ఏళ్ళు నిండాలి. నీకు ఆ వయస్సు దాటింది. కొంతమందిని పక్కన పెట్టండి, సుకుడు లాంటి వాళ్ళని పక్కన పెడితే సహజంగా భాగవతం చెప్పాలంటే మాత్రం వాడికి 16 సంవత్సరములు నిండి ఉండాలి అని ఒక శాసనం ఉన్నది. అందుకే ముందు మన్నాడవు చిరకాలం, నీకు వయస్సు సరిపోతుంది. కేవలం వయస్సున్న వాళ్ళంతా పురాణం చెప్పచ్చా? 90 ఏళ్ళు ఉన్నాయి అంత మాత్రం చేత భాగవతం చెప్పడానికి అర్హుడేనా అంటే, కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, రకరకాల గ్రంథాలు చదవాలి. ఇంచుమించుగా సకల పురాణాలు, ఇతిహాసములు, వేదములు, ఉపనిషత్తులు ఇలాంటివన్నీ బాగా కంఠస్థం చేసి వాటికి అర్థములు చెప్పగలిగే పాండిత్యం కలిగిన వాడు మాత్రమే భాగవతం చెప్పడానికి వరకు వస్తాడు. భాగవతం చెప్పాలంటే ఒక్క భాగవతం ఒకటే చదవకూడదట, అన్ని గ్రంథాలు చదవాలి. ఎందుకని? ఇక్కడ లేనిది ఇంకో చోట ఉంటుంది. భారతం, భగవద్గీత, భాగవతం ఈ మూడు లక్ష్య లక్షణ పూరక గ్రంథాలు. ఈ మూడింట్లో ఏది రాకపోయినా వాడు భాగవతం చెప్పడానికి పనికిరాడు. అందుకని అనేక గ్రంథములు చదివి వాటికి అర్థములు చెప్పగలవు. ఒక్కొక్కప్పుడు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా శ్లోకానికి అర్థం సరిగ్గా చెప్పలేకపోవచ్చు. పాండిత్యం లేకపోవటం వల్ల శ్లోకం చదవడంలో దోషం రావచ్చు, దోషం అండవు. కానీ భాగవతం దగ్గర మాత్రం శ్లోకానికి అర్థం తప్పు చెప్పకూడదు, తక్కిన వాటికి మళ్ళీ. అందుకనే నీవు అన్ని గ్రంథములను అర్థముతో చదువుకున్నావు. అర్థం లేకుండా చదివితే ఉపయోగం ఉన్నది? తర్వాత 3వ లక్షణం ఏమిటో తెలుసా? విన్నాడవు వినదగినవి. అన్నీ విన్నామనలేదు, ఏది వినాలో అదే విన్నావు. వినదగినవి వినాలట. చాలా చెబుతూ పోతూ ఉంటారు ఎన్నో చోట్ల, అవన్నీ వినడం కాదట, అందులో తగినవి మాత్రమే విని తగనవి వినకూడదు. అనగా ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉంది. మీరు పురాణం వింటున్నారు, మధ్య మధ్యలో ఒక్కొక్కప్పుడు హాస్యం కోసం ఏవో బయట కథలు వస్తాయి, కబుర్లు, అవి విడిచిపెట్టేయండి. అవి తాత్కాలికంగా సంతోషం కలిగిస్తాయి. ఇందులో ఏది అవసరమో అది బుర్రలో వేసుకోండి. పిట్టకథలేమో కంఠస్థం చేసి అసలు సరుకు అంతా విడిచిపెడితే అటువంటి వాడు శ్రవణము చేసిన వాడు కాదు. అందుకే వినదగినవి మాత్రమే వినాలి. వ్యాసుడంతటి వాడు చెప్పినప్పుడు కూడా ఒక్కొక్కసారి లౌకిక విషయాలు చెప్పవలసి వస్తుంది. అందుకని సూత్రుడు ఏం చేశాడు? అలాంటి ఉంటే తీసేశాడు. ఏది వినాలో అదే విన్నాడు. అందుకే నువ్వు ఏది వినాలో అది విని అనవసరమైనవి పక్కన పెట్టావు. అలా వినదగినవి విన్నవాడే పురాణం చెప్పాలి భాగవతాన్ని. అంటే ఇక్కడికి ఎన్ని ప్రధాన లక్షణం? ఎక్కువ కాలం జీవించాలి, గ్రంథాలు చదివి అర్థం తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు చెబుతున్నప్పుడు వినదగిన వినాలి. ఈ మూడు ఒక ఎత్తు. 4వది గొప్ప లక్షణం, ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. సజ్జనులతో స్నేహం చేయాలి. సాధువులతో స్నేహం చేసిన వాడు మాత్రమే భాగవతం చెప్పడానికి అర్హుడు. సాధువుల్ని ద్వేషించేవాడు, మహాత్ముల్ని ద్వేషించేవాడు, అలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కంచి చేను వేయడం లాంటి దౌర్భాగ్యులు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి సజ్జన సాంగత్యము చేసిన వారికి మాత్రమే భాగవతాన్ని చెప్పడానికి అర్హత కలిగిన వారిగా వ్యాసుడు పేర్కొన్నాడు. నీవు సజ్జన సాంగత్యం కూడా చేశావు. ఈ 4 లక్షణాలు ఉండడం వల్ల నిన్ను మేము భాగవతం చెప్పమని అడుగుతున్నాం. ఎందుకనంటే మాకు దాని మీద తప్ప ఇంక దేని మీద కోరిక లేదు. దాని మీద కూడా ఎందుకు ఆ భాగవతం మీద అంత కోరిక అంటే, చూస్తున్నాం రాబోయే కలియుగంలో మానవులు ఎలా ఉంటారో. ఈ కలియుగంలో మానవులు ఉన్నారే అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు, ఏమిటం బొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులు ఉన్నారే ప్రాయేణ అల్పాయుష అన్నారు వ్యాసులు. ప్రాయేణాల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనే. అంటే కలియుగంలో మానవులు సోమరిపోతులై ఉంటారు. ముందు అలసులు అంటే సోమరిపోతులు, అలసత్వం అంటే చురుకుగా పని చెయ్యలేకపోవటం. ఏదైనా పని చెబితే, ఇవాళ చెబితే 7 తర్వాత అవుతుంది, 8 గంటలకి
నాయన గుళ్ళో హార తెమ్మంటే మర్నాడు 8 ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. దానివల్ల ఉపయోగం ఉన్నది, అంత చురుకుగా ఉంటారట కొంతమంది, వాళ్ళని ఏమంటారు అలసులు. కలియుగములో మానవుల యొక్క ప్రధాన లక్షణం అలసహ, అలసాహ బహువచనంలో వాడారు. సోమరిపోతులు ఎక్కువగా ఉంటారు. ఉన్నారో లేదో మీకు తెలుస్తూనే ఉంది కదా, పూర్వంలో పనులు చేయరు 14 గంటలు 15 గంటలు, ఎందుకంటే 5 అవర్స్ డ్యూటీ. మా చిన్నప్పుడు కూడా వ్యవసాయానికి వెడితే పొద్దున్న సూర్యోదయానికి ముందు వెడితే ఎప్పుడో సాయంకాలం అయ్యాక వచ్చేవారు. ఇప్పుడా 10 గంటలకి టిఫిన్ తిని వస్తాం, 12 దాకా చేస్తాం, తర్వాత మళ్ళీ 2 గంటలు విశ్రాంతి, మళ్ళీ 2 to 4 ఆ తర్వాత ఇంటికి వస్తాం, సినిమాలు చూస్తాం. దీనివల్ల ఏమిటి, సృష్టికి ఏం ఉపయోగం? దానివల్ల ఈ సోమరితనాన్ని ఎక్కువగా అలవరుచుకుంటారు కలియుగంలో మానవులు. రెండోది ఏమిటి, మందబుద్ధి బలులు, తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి. పూర్వం అసలు పుస్తకాలు పెట్టుకుని ఎవరైనా పురాణాలు చెప్పారటండి, వేలాది గ్రంథములు కంఠస్థం చేసి మస్తకమే పుస్తకంగా సమస్తంగా చెప్పేవారు. ఇప్పుడు ఎదురుగుండా పుస్తకం పెట్టుకున్న అందులో ఉన్నది ఏమిటో వీడికి అర్థం కాదు. ఏదైనా ప్రశ్న అడిగితే అదే అండి ఏ పుస్తకంలో ఉందో పరిశోధించి తర్వాత చెబుతానంటట. అలాంటి తెలివైన వాళ్ళు తయారవుతారట కలియుగంలో. అందుకే మందబుద్ధి బలులు, తెలివితేటలు కలియుగంలో తక్కువగా ఉంటాయి. అల్పతరాయువులు, ఆయువు కూడా తక్కువే. నిజంగా 100 ఏళ్ళు ఆయుర్దాయం అండవే కానీ కలియుగంలో 100 ఏళ్ళు బతికేవాడిని ఒక్కడిని చూపించండి. 70 ఏళ్ళు బతికాడంటే అబ్బో ఎక్కువే బతికాడండి అంటున్నారు ఈ మధ్యన. అబ్బా 70 బతికట్టండి, పాపం ఈ మధ్యన ఒక ఆవిడ చచ్చిపోయింది, ఆవిడకి 70 ఏళ్ళు. అబ్బా 70 పర్వాలేదు అన్నాడు పక్క ఆయన. అప్పుడు తర్వాత మా అమ్మగారికి 86 వినగానే అయి బాబోయట నేను ఇంకా 100 ఏళ్ళు బతకాలని నేను అనుకుంటూ ఉంటే 86 ఏళ్ళు బతికిందిటండి అమ్మో అని గుండెల మీద చేసుకున్నాడు ఆయన. అంటే కలియుగంలో నమ్మకం లేదు మనకి. ఆయువు 100 ఏళ్ళు అండమే కానీ ఈ 100 ఏళ్లలో ఎంతకాలం బతుకుతామో తెలియదట. అందుకే కలియుగములో ఆయుప్రమాణమునకు నియమము లేదు అంటాడు వ్యాసుల వారు. అనగా పుట్టగానే చచ్చిపోతారు, కడుపులో చచ్చిపోతారు, పెరుగుతూ చచ్చిపోతారు, పురాణం వింటూ చచ్చిపోతారు, వినకుండా చచ్చిపోతారు, ఎప్పుడు ఎలా చచ్చిపోతారో చెప్పలేక చచ్చిపోతారట. అంటే ఈ మానవుడికి అసలు ఆయు ప్రమాణం లేదు. అందుకని అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. పోని ఆయువు తక్కువ, ఏదో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎంతో కొంత బతికాం. ఈ బతికిన రోజులలో ఆరోగ్యంగా ఎంతమంది ఉంటున్నారు అంటే చాలా తక్కువట. ఆరోగ్యం తక్కువగా ఉంటుంది, భయంకర రోగాలతో పీడింపబడతారు. ఇలా కూర్చుని ఒక గంట ఉపన్యాసం వింటే ఈ కాలు ఇలా ఎత్త, ఈ కాలు ఇలా ఎత్త ఎందుకు ఎత్తుతున్నామంటే మోకాళ్ళు, కళ్ళు, కీళ్ళు, ఒళ్ళు, పళ్ళు ఏవి పనిచేయడంలా మనకి. ఎంత బాగా చెప్పారండి వ్యాసుల వారు ఆనాడే భవిష్యత్తుని, భయంకర రోగములతో కలియుగములో ఉండే మానవులు పీడింపబడతారు. ఇవాళ ఒక రోగం కొత్తగా వస్తే దానికి రోగానికి పేరు పెట్టి మందు కనిపెట్టేలోపు మళ్ళీ కొత్త రోగం పుడుతుంది. ఇలా రోజు రోజుకు ఒక కొత్త రోగాలు పుట్టుకొచ్చి మానవుల్ని కృంగదీస్తాయన్నాడు ఆయన. ఈ రోగాల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. నిజం చెప్పమంటారా, అసలు ఏ హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే సుఖంగా చచ్చిపోతాడు. ఈ రోజుల్లో ఆసుపత్రికి వెళితే ఏ వాడికి దుర్మరణమే తప్పదు. దాన్ని నేను కళ్ళార ఈ మధ్యన మా అమ్మగారి విషయంలో చూశానమాట, 7.5 లక్షలు 7 రోజుల్లో అయ్యాయి. ఆ తర్వాత 7వ రోజుకి మా అమ్మగారిని ఇంటికి పంపారు. ఎలాగా, పడుకోబెట్టి. ఇలా అన్నానని ఏమనుకోవద్దు, సుస్పష్టంగా జరుగుతున్నది ఇది. హాయిగా చెయ్యి పుచ్చుకుని ఒక మంది ఇస్తే తగ్గేది. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది, అద్భుతంగా పెరిగింది. ఆ టెక్నాలజీ ఎందుకు పెరిగింది అంటే కోట్లు ఖర్చు పెట్టడానికి పెరుగుతోంది. డబ్బులకు డబ్బులు అయిపోతాయి. ఏం జరుగుతుందో చెప్పదు. మేమేం చెబుతామండి, ఐసీయూలో ఉంచుతామండి. ఐసీయూ అంటే ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి, ఇంటికి నీవు ఖాళీ చేతులతో పట్టుకుపోతావు అని చెప్పడం కోసం ఐసీయూనే తోటి కొత్తగా పెట్టారనమాట. ఇది కొంచెం దుఃఖంతో బాధతో చెబుతున్నమాట. 7.5 లక్షల 7 రోజుల ఇంటికి వచ్చేసరికి కట్టా. ఎందుకు దీనివల్ల, ఈ వైద్యం వల్ల? ఉన్నారు, లేరని నేను అనడంలా. అంటే క్రమక్రమంగా కలిప్రభావం వల్ల ఎంత ధనము ఖర్చు పెట్టినా చిట్ట చివరికి ఏమీ ఆ మందు వల్ల ఉపయోగం లేకుండా చివరికి ఇంటికి పట్టుకుపోవడమే మిగులుతున్నది. అలాంటి ఉగ్రరోగ సంకలితులయ్యి ఉంటారు కలియుగంలో మందభాగ్యులు. ఇక ఐశ్వర్యములు కూడా అలాగే ఉంటాయి. ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు, సంతోషం ఒక గొప్ప ఐశ్వర్యం. కుటుంబం కలిసి ఉండడం ఆనందం. ఇవాళ కుటుంబాలు ఉమ్మడిగా కలిసి ఉండడం లేదు, ఎవరికి ఆరోగ్యం లేదు, ఉన్న కాసేపు ఎవరు ఎవరిని తిట్టుకుంటారో తెలియదు. పక్కవాడు పక్కవాడు కూర్చున్నాడంటే రేపు పొద్దునకి వెళ్ళి వీడి మీద వాడికి, వాడి మీద వీడికి అనుమానంట. సుఖ సంతోషములు లేని జీవితం గడుపుతారు అని అర్థం మందభాగ్యులు అంటే. సుకర్మములెవ్వియు చేయదాలని కలియుగమందు మానవులు మంచి పని చెయ్యరు. ఎవరైనా చేస్తుంటే ఎందుకండి ఇంతంత రూములు కట్టి గురువు గారికి ఇవ్వడం, దాని బదులు ఆ రూముని రెండు పార్ట్లు చేసి పెళ్లి వాళ్ళకి అద్దెకిస్తే నెలకు 1000 రూపాయలు వస్తుంది 2000 వస్తుంది అని సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు హరిగారికి. కాబట్టి మంచి పని వాడు చేయడు, చేసేవాడిని చెయ్యొద్దంటాడట. అందుకని సుస్పష్టముగా సుకర్మములెవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు. ఇటువంటి మానవులకు సుఖం ఎలా వస్తుంది, శాంతి ఎలా వస్తుంది, ఆత్మశాంతి కలగాలంటే ఏమి చెయ్యాలి? మాకైతే ఆత్మశాంతి కలగాలంటే శ్రీకృష్ణుడి యొక్క కథ అనే అమృతం తాగితేనే ఆత్మకి శాంతి లభిస్తుంది అనిపిస్తున్నది. అలాంటి కృష్ణ కథామృతం మాకు ప్రసాదించకూడదా తండ్రి? మేము ఈ కలియుగంలో ఉన్న మానవులతో సహజీవనం చెయ్యలేం, ఈ బాధలు పడలేం అన్నారు వాళ్ళు.
త్వం నసందర్శితో ధాత్రా దుస్తరం నిస్థితి రక్షతాం కలిం సత్వహరం పుంసాం కర్ణధారయవార్ణవం. మమ్మల్ని కలి అని పేరు కలిగిన ఈ సముద్రం నుంచి అవతల ఒడ్డుకు చేర్చు. కలియుగమే ఒక పెద్ద సముద్రం. కలియుగం ఏమిటి? ఒక మహాసముద్రం. ఈ సముద్రం దాటడం మా వల్ల కాదు. సంసారం అనే సముద్రం పూర్తిగా కలి అని పేరు కలిగినటువంటి ఒక పురుషుడితో నింపబడి మానవుల్ని ముంచెత్తి తుఫానులతోటి కెరటాలతోటి వర్షాలతో నాశనం చేస్తోంది. కాబట్టి కలిపురుషుని యొక్క ఆయుప్రమాణములతో, కలిపురుషుని యొక్క ఆధిపత్యంతో, కలి యొక్క ప్రభావంతో నిండిన ఈ సంసారం అనే సముద్రం మేము దాటాలనుకుంటున్నాం. అసలు సముద్రం దాటడమే కష్టం, అందులో సంసార సముద్రం. ఆ సంసార సముద్రానికి అధిపతి కలిపురుషుడు. దీన్ని ఎలా దాటగలం? కానీ దాటతా ఉన్నారు వాళ్ళు. ఎలాగో తెలుసా? పౌరాణికుడవైన నీవు ఒక పెద్ద ఓడని మా దగ్గరికి తీసుకొచ్చావు. ఆ ఓడ కృష్ణ కథ. ఆ ఓడను నడిపే కర్ణధారుడు అంటే కెప్టెన్ నువ్వు. సూత మహర్షి కర్ణధారుడు. సంసార సముద్రం దాటించే ఓడ సాక్షాత్తు కృష్ణ కథ. సంసార సముద్రం దాటడం మాకు పెద్ద కష్టం ఉందండి, ఎందుకంటే కృష్ణుడే ఒక ఓడ. కృష్ణుడి యొక్క కథ ఒక వాడైతే ఆ వాడ ఎప్పుడూ సముద్రంలో నాశనం కాదు. మత్స్యావతారం ఎత్తిన వాడైనా ఆయనకి ఈ సముద్రం లెక్క. ఆయన ఉండేదే క్షీర సముద్రంలో. సంసార సముద్రం చాలా తేలికగా ఆయన కథ అనే ఓడలో మేము దాటగలం. కాకపోతే ఓడని నడిపే మంచి ఒక కర్ణధారుడు కావాలి. ఆ కర్ణధారుడు నువ్వే. నీవు అని ఎందుకంటున్నావంటే నువ్వు సూతుడని పేరు కలిగిన ఒక వ్యక్తివి కాదు, ఒక గొప్ప వక్తవి. భాగవతం అనే కథని చెప్పే వక్త ఎవడైనా సరే వాడికంటే గొప్ప కర్ణధారుడు మరొకడు లేడు. తెలుగులో పోతన గారు ఈ శ్లోకానికి అందమైన అనువాదం చేశాడనమాట ఆయన. జలరాశి దాటగోరడి, జలరాశి దాటగోరడి కలము జనుల్ కర్ణధారు కాంచిన భంగిన్ కలి దోష హరణ వాంఛా కలితుల మగు మేము నిన్ను కంటిమి సోత. సముద్రం దాటాలనుకున్న వాడి దగ్గరికి హఠాత్తుగా ఒకడు వచ్చి, ఏమండి సముద్రం దాటాలనుకుంటున్నారా? అయితే నేను ఒక పెద్ద ఓడ తెచ్చాను, ఆ ఓడలో ఎక్కండి, మీ దగ్గర డబ్బుచ్చుకోను, క్షేమంగా చేరుస్తాను అని ఓడని నడిపే కర్ణధారుడు వస్తే ఎంత ఆనందం కలుగుతుందో. కలిదోషం అనే సముద్రం దాటాలనుకున్న మాకు నువ్వు కర్ణధారుడిలాగా కృష్ణ కథ అనేటటువంటి తెప్పని ఓడని పట్టుకొచ్చావు. నిన్ను చూచాం, మా జన్మ ధన్యం అయిపోయింది. మాకు శ్రీకృష్ణుడి యొక్క కథని సవిస్తరంగా వివరించు. ఎందుకు ఆయన కథే వినాలి అంటే మాకు కృష్ణుడి యొక్క కథ ఎంత గొప్పదో తెలుసు అన్నారు. హరినామ కథన దావానలజ్వాలచే కాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయుసంఘంబుచే తొలగవే భవదుఃఖతోయదములు. శ్రీకృష్ణుడి యొక్క కథ ఉన్నదే, ఆ కథ ఎంత గొప్పతో చెబుతున్నాం మేము. ఆయన నామస్మరణ, ఆయన దర్శనం, ఓ పెద్ద గాలి. భగవంతుడిని ఇప్పుడు ఒక్క క్షణం చూడండి, ఆయన దర్శనం ఒక సుడిగాలిగా మారుతుంది. ఆ సుడిగాలి ఏం చేస్తుందిట? మనకి రోజు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎన్నో దుఃఖాలు ఉన్నాయి. ఇవి సంసార దుఃఖాలు అంటారు. ఈ సంసార దుఃఖములన్నీ మేఘములు. ఆకాశంలో మేఘం వచ్చింది. ఆ మేఘం చల్లా చెదరవ్వాలంటే ఏం కావాలి? పెద్ద గాలి వీచాలి. గాలి గట్టిగా వీస్తే మేఘం చల్లా చెదరవుతుంది. మాకు సంసారంలో చాలా దుఃఖాలున్నాయి.
ఆ దుఃఖములనే మేఘములను చల్లాచెదరు చేసేటటువంటి గొప్ప సుడిగాలి ప్రభంజనం శ్రీకృష్ణ దర్శనం. మేము చేసిన పాపములు అడవిలో పెరిగిపోయాయి. ఈ అడవి తగలబడాలంటే ఆ శ్రీకృష్ణుడి కథ అనే దావాగ్ని పుట్టాలి. శ్రీకృష్ణ కథ దావాగ్ని మా పాపాలని అరణ్యాలని అది తగలబెట్టేస్తుందన్నమాట.
నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతి మిరతతులు.
నారాయణ స్మరణం సూర్యకాంతి. సూర్యుడు ఉదయించేంత వరకు చీకట్లుంటాయి. ఒక్కసారి సూర్యుడు ఉదయించగానే చీకట్లు ఏమైపోతాయి? పటాపంచలైపోతాయి, తొలగిపోతాయి.
మా సంసారంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే కటిక చీకట్లున్నాయి. ఈ చీకట్లలో ఎప్పుడూ కొట్టుమిట్టాడుతున్నాం. ఈ చీకట్లు పోవాలంటే నారాయణ 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 అని నిరంతరం స్మరించాలి. ఆ నారాయణ స్మరణం ఒక సూర్యకాంతి అయి మా చుట్టూతో ఉన్న కామక్రోధాది ఈ చీకట్లన్నిటినీ తొలగించి వేస్తుంది.
కమలనాభధ్యాన కంఠీరవంబుచే కోలవే దుర్మృత్యు కుంజరములు.
ఏ మానవుడు ఏ క్షణంలో మరణిస్తాడో తెలియదు కదా. అలాంటి మరణమునకు అపమృత్యువు దుర్మృత్యువు అని పేరు. ఎవడో ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, కారు గుద్దేసింది, చచ్చిపోయాడు, అది అపమృత్యువు. నదిలో స్నానానికి వెళ్ళి ములిగి చచ్చిపోయాడు, అదొక అపమృత్యువు. అన్నం తింటూ ఉంటే అన్నం ముద్ద కంఠానికి అడ్డం పడి చచ్చిపోయాడు, అదొక దుర్మరణం. హాయిగా పురాణం విందామని కూర్చుంటే నెత్తి మీద ఫ్యాన్ పడింది, అదొక అపమరణం. ఇలాంటి అపమరణములను దుర్మృత్యువులు అంటారు. ఈ మృత్యువులు ఏనుగులు. ఈ దుర్మృత్యువు అనే ఏనుగుని చీల్చే సింహం శ్రీకృష్ణ నామస్మరణ. అందుకే కృష్ణుణ్ణి భక్తితో తలుచుకుని ఆయన కథ వినేవాడికి మాత్రం అపమృత్యువు రాదు, దుర్మరణము రాదు, హాయిగా సుఖంగా సంసారంలో అన్ని సుఖాలు అనుభవించి వార్ధక్యంలో కూడా అనాయాసంగా విడిపోతాడు. అన్నిటికంటే అనాయాస మరణం చాలా అదృష్టం అండి. అది ఆ మరణం క్షణాలలో వస్తుంది మనకి, ఎప్పుడు శ్రీకృష్ణ కథ వింటే. కాబట్టి ఎందుకు చెబుతున్నాం, కమలనాభ ధ్యానం చెయ్యాలి. అది మనకి సింహమై దుర్మృత్యువులను నాశనం చేస్తుంది. ఇంతెందుకు?
నళిన నయన నామ నావచే కాక సంసార జలధి దాటి చనగరాదు.
సంసార సముద్రం దాటాలంటే ఆ శ్రీకృష్ణ నామస్మరణం అనే ఒకనొక పడవ ఉండాలి. పడవ లేకుండా గంగ దాటలేం, సముద్రం దాటలేం. శ్రీకృష్ణ నామస్మరణం లేకుండా సంసార సముద్రం దాటలేం. అందుకని మేము అడుగుతున్నాం,
వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సోత ధీసమేత.
ఇంకెందుకు 1000 కథలు? మాకు శ్రీ విష్ణువు యొక్క కథలు చెప్పు. మాకు విష్ణు కథలు తప్ప ఇంకేం వద్దు. భక్తితో రోజు నువ్వు చెబుతూ ఉంటే విష్ణు కథలు వింటాం, విని తరిస్తాం. ఆయనట అవతరించాట, ఒకసారి కాదుట 22 పర్యాయాలు అవతరించాడు. అవతరించినప్పుడల్లా అనేకమైన లీలలు చేశాడు. అందులో ప్రత్యేకంగా ద్వాపరయుగం చివరి పాదంలో దేవకి వసుదేవులకి కృష్ణుడిగా బలరాముడిగా 2 రూపములతో తన అంశతో అవతరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేశాడు. ఆయన కథలు వింటే బ్రహ్మానందం కలుగుతుంది. అందుకే ఆయన కథ వినాలనుకుంటున్నాం. వ్యాసులవారు నీ గురువు అనేక పురాణాలు రాసి కూడా మళ్ళీ భాగవతం తన సంతృప్తి కోసం, లోక శ్రేయస్సు కోసం లిఖించాడు అని విన్నాం. ఆయన ఎందుకు లిఖించవలసి వచ్చిందో చెప్పు. అన్నిటికీ మించి పాపం భూదేవి ఇప్పుడు అల్లాడిపోతోంది. ఎందుకు అల్లాడిపోతోందంటే పాపాత్ములు పెరిగిపోయారు కనుక. పాపాత్ముల్ని మొయ్యలేదు భూదేవి, పుణ్యాత్ములు కోట్లు కోట్లు పెరిగినా మొయ్యగలదట ఆవిడ. కానీ పాపాత్ముల్ని, గోహింస చేసేవాళ్ళని, ధర్మభ్రష్టుల్ని ఆవిడ మొయ్యలేదు. అందుకే ఆవిడ ఇప్పుడు ఏడుస్తోంది. ఇప్పుడు ధర్మదేవతని ఎవరు రక్షిస్తున్నారంటావు?
చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడాత్మ పదమునకేగల్ భారకుడు లేక యౌవని చేరెను ధర్మం బుబలుపు చెడి మునినాథ.
సోతమునీశ్వర, ధర్మదేవత ప్రస్తుతం బలం లేక చిక్కిపోయింది. ఏళ్ల తరబడి తిండి లేనటువంటి ఒక వయోవృద్ధురాలు ఎలా ఉంటుందో అలా అయిపోయింది ధర్మదేవత. ఎందుకో తెలుసా? శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించి ధర్మదేవతని 4 కాళ్ల మీద నడిపించాడు. ఆయన అవతారం విడిచిపెట్టి తన లోకానికి వెళ్ళగానే, నన్ను రక్షించేవాళ్ళు లేరు, పాపాత్ములు పెరిగిపోతున్నారు, అధర్మం పెరిగిపోతుందని భూదేవి ఏడ్చింది. ఆ భూదేవి మీద ఉన్న ధర్మదేవత చిక్కిపోయింది. ఇప్పుడు బలము లేక రక్షించేవాళ్ళు లేక రక్షించే కృష్ణుడు తన పదమునకు వెళ్ళిపోవడం వల్ల ధర్మం పరిపరి విధాలుగా విలపిస్తోంది. ఇప్పుడు ఆ ధర్మదేవతని ఎవరు రక్షిస్తున్నారో, ఎక్కడికి వెళ్ళిందో అని ఋషులు అడిగారండి పాపం. భారకుడు లేక ఎవ్వని చేరెను ధర్మంబు బలుపు చెడి మునినాథ, తనని రక్షించేవాడు లేక ధర్మదేవత ఏమైపోతుంది ఇప్పుడు, ఆవిడ ఏమని ఏడుస్తోందో ఆ ధర్మదేవత గురించి తెలుసుకోవాలని ఉన్నది. నువ్వు గురువువి, గురువులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు శిష్యులకి చెప్పకూడనివి కూడా చెబుతారు. గురువులు శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు, గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదుర చల స్థిర కళ్యాణం వెయ్యది. గురువులకి ఒక లక్షణం ఉన్నదట, వీడు నా శిష్యుడు అనుకుంటే, అందులోనూ ప్రియ శిష్యుడు అనుకుంటే, ఆ ప్రియ శిష్యుడిని రక్షించడానికి ఏదైనా చేస్తాడు. అసలు రహస్యం అది. కొంతమంది అడుగుతారు, గురువుగారు మమ్మల్ని ఎందుకండి ఇంత ప్రేమగా తీసుకెడతారు మీతోనని, ఎందుకంటే ఇదిగో భాగవతంలో చెప్పాడు గురువు యొక్క లక్షణం అది. గురువులు ప్రియ శిష్యులకి పరమ రహస్యములు చెబుతారు. వాళ్లతో తనకే ప్రయోజనం లేకపోయినా వీడు శిష్యుడు, నన్ను అభిమానిస్తున్నాడు, నా వెంట పడ్డాడు, కాబట్టి వీడికి చెప్పకూడని వేద రహస్యములు చెబుదాం, ఉపాసనా రహస్యములు చెబుదాం, వీడిని ఉద్ధరిద్దాం, అనుగ్రహిద్దాం అనుకుంటారు గురువులు. గురువుల యొక్క లక్షణం అది. మనం చూస్తున్నాం కదా, పరమ గురువుల దగ్గరికి వెడితే ఎంత కరుణ, ఎంత అపార ప్రేమ, మనల్ని రక్షించడం కోసం వారి సర్వశక్తులు ధారపోస్తారు. నీవు అటువంటి గురువువి, మానవులకి కళ్యాణం జరగడానికి ఏం చెయ్యాలో అవన్నీ చెప్పు, ఆ కృష్ణ కథ చెప్పు అని పరి పరి విధములుగా బతిమాలితే అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి రెండు చేతులు జోడించి మీకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు ఆయన. ఎందుకనంటే మీరంతా పండితులు, మహాత్ములైన ఋషులు, జ్ఞానులు, అయినప్పటికీ ఏదో నన్ను గౌరవించి నా ద్వారా పురాణం వినాలనుకుంటున్నారు. మీలో భాగవతం ఎరగని వాళ్ళున్నారా, వేదములు చదవని వారున్నారా, వ్యాకరణాదులు ఎరగని వారున్నారా, అయినప్పటికీ అవకాశం నాకు ఇచ్చారు అంటే ఇది నా అదృష్టం, దీనిని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ముందు మా గురువు గారి యొక్క అనుగ్రహంతో కదా భాగవతం నేను చదువుకున్నాను, కాబట్టి మా గురువుకు నమస్కరిస్తున్నాను అని భాగవతంలో వ్యాసుల వారు రాసిన శ్లోకం ఆ వ్యాసుల వారికి సమర్పించాడు సూతుడు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ శ్లోకం భాగవతంలో సూతుడు స్వయంగా అన్నాడు. ముందు నారాయణునికి నమస్కరిస్తున్నాను, ఆ తర్వాత నరుడు, ఆయన లేకపోతే నరుడు అంటే ఇక్కడ కేవలం అర్జునుడనే కాదు మనందరం నరులమే, ఆ నారాయణుడికి నరుడు ఉంటే గాని లాభం లేదు. నరనారాయణుల యొక్క సంబంధమంతా అసలు జీవాత్మలందరూ నరులే, అందుకని నరునికి నమస్కారం, నారాయణునిలో సగభాగం గనక. సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాను. ఆ తర్వాత జయం అని పేరు కలిగిన భారత గ్రంథాన్ని నేను మనస్ఫూర్తిగా ఒక్కసారి ధ్యానం చేసుకుంటున్నాను అన్నాడు ఆయన. తెలుగులో పోతన గారు నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసుపదములకు నమస్కారము చేసి వచింతు నుదార గ్రంథంబు దళిత తను బంధంబున్ అని శ్లోకానికి పోతన గారు భాగవతంలో అనువాదం చేశారు. ముందు నారాయణునికి నమస్కారం, నరునికి నమస్కరిస్తున్నాను, భారతీదేవికి నమస్కరిస్తున్నాను, భారతీ తీర్థాన్ని ఆశ్రయిస్తున్నాను. ఆ తర్వాత ఉదార గ్రంథమైన భాగవతాన్ని చెప్పడానికి సంసిద్ధుని అవుతున్నాను. మా స్వామి, మా గురువుగారు వేదవ్యాసుల వారు ఈ సర్వశ్రేయస్సుల్ని లోకాలనికి అందించాలి అనుకున్నాడు ఆయన. సకల శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చదువుకున్నటువంటి ఆ మహానుభావుడికి ఒకనొకప్పుడు లోకశ్రేయస్సు ఎలా చెయ్యాలి అనిపించింది. అనిపించి ఆయన ఏం చేశట, సరస్వతీ నదీ తీరంలో ఆ మహాత్ముడు చాలా కాలం తపస్సు చేశాడు. అంటే ఇప్పుడు మనం బదరి అంటున్నాం కదా, ఆ బదరీ తీర్థం దగ్గర సరస్వతీ నది ఉన్నది. ఇప్పటికి కూడా సరస్వతీ నది అక్కడ మాత్రమే కనపడుతుంది, మాన అని ఒక ప్రాంతం ఉంది. అక్కడి నుంచి సరస్వతి ఇంచుమించుగా ఒక 4 కిలోమీటర్లు ప్రవహించి ఆ తర్వాత బదరీనారాయణ స్వామి వారి దగ్గర గుడి దగ్గరకు వచ్చే ముందు అలకనందా నదిలో కలిసిపోతుంది. అలకనంద అంటే గంగానది యొక్క ఒక పాయ, అంటే సరస్వతీ నది అలకనంద కలిసిపోయి సంపూర్ణంగా గంగగా మారిపోతాయి. ఆ రెండు కలవడానికి ముందు మాత్రం ఒక 4 కిలోమీటర్ల దూరం ఇంచుమించుగా మనకి సరస్వతీ నది ప్రవాహం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని హిందీ వాళ్ళు మానా అంటారు. అక్కడ కుడివైపున ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ చాలా గొప్ప కొండ, ఎందుకంటే అదే కొండ మీద ఇద్దరు మహానుభావులు ఒకనొకప్పుడు కలుసుకున్నారు. ఒక ఆయన వేదవ్యాస మహర్షి, అక్కడే సరస్వతీ నదీ తీరంలో ఆ కొండ గుహలో చాలా కాలం ఉంటూ రోజు సరస్వతిలో తెల్లవారుజామున స్నానం చేసి ఆ తర్వాత ఆయన తపస్సు మొదలుపెట్టేవాడు. చాలా కాలం ఆయన జపం చేశాడు. శివుణ్ణి కూడా మెప్పించాడు ఒకప్పుడు ఆయన. దేవీ భాగవతంలో అక్కడ శివుణ్ణి మెప్పించినట్టుగా దేవీ భాగవతంలో సుఖోత్పత్తి కథలో ఉంటుంది. ఆ తర్వాత ఆయన అక్కడ భారతం రాశాడు. ఆ రాసేటప్పుడు ఆయనకి రాసి పెట్టడానికి గణపతి వచ్చాడు. అందుకే ఒకవైపు వ్యాసగుహ మరొకవైపు గణపతి గుహ ఉంటాయి. ఈ ఇద్దరు అక్కడ కూర్చుని భారతం రాశారు. అంటే వ్యాసుడు చెబుతూ ఉంటే వేదవ్యాస మహర్షుల వారు చెబుతూ ఉంటే గణపతి తాళపత్ర గ్రంథాల మీద ఘంటంతో రాసి పెట్టిన స్థలం అనమాట. అంటే భారతం కూడా రాయబడిన దివ్యస్థలం బదరీ దగ్గర ఉన్నది. అది గణేశాశ్రమం, వ్యాసాశ్రమం. వ్యాసుడు చాలా కాలం సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేశాడు ఆయన. ఆ వేదవ్యాస మహర్షి ఒకరోజున తెల్లవారుజామున లేచి సరస్వతీ నదిలో హాయిగా స్నానం చేశాడు. ఇప్పటికి కూడా సరస్వతి పుష్కరాలకి స్నానం చేయాలంటే అక్కడికి వెళితేనే మనకి సరిగ్గా సరస్వతి ఉంటుంది. ఇంకెక్కడ మనకి సరస్వతి పూర్తిగా కనపడదు. ఆ తర్వాత కురుక్షేత్రంలో ఉన్నవి కానీ అవన్నీ సంపూర్ణ సరస్వతులు కావు. సరస్వతి నది తర్వాత అంతర్వాహిని అయిపోయింది. ఒకరోజున ఆయన ప్రొద్దుటే లేచి హాయిగా స్నానం చేసి ఆ తర్వాత తన ఆశ్రమం దగ్గర కూర్చున్నాడు. ఆ పూట ఆయన జపం చేద్దామంటే జపం మీదకి దృష్టి వెళ్ళలేదు, తపస్సు చేద్దామంటే తపస్సు మీదకి దృష్టి వెళ్ళడం లేదు. ఎంత ఆలోచన చేద్దామన్నా ఎందుకు ఆయన మనస్సు ఈ ధ్యానాదుల మీదకి లగ్నం అవ్వడం లేదు. ఒక్కొక్కరోజు ఎందుకో మనం కూడా ఈ పూట మనశ్శాంతి లేదు, సుఖంగా లేదు అని అనుకుంటామే. అలాగే అంతటి వ్యాసుడు కూడా ఏమిటబ్బా, ఈరోజు సూర్యోదయం నుంచి చూస్తున్నాను, లేచాను, సంధ్యావందనాదులు చేసుకున్నాను, అయినా మనస్సుకి మాత్రం శాంతి చేకూరడం లేదు, ఏదో జరిగింది ఈ పూట, నా మనస్సుకి ఎందుకు సుఖం లేదు అనుకున్నాడు ఆయన. నేను ఎన్ని పురాణాలు రాశాను, మహాభారతం అనే ఉద్గ్రంథం రాశాను, ఒకటా రెండా 107,000 శ్లోకాల పైబడి ఉన్న మహాభారతం అనే ఒక ఉద్గ్రంథాన్ని, ఇతిహాసాన్ని జయము అనే పేరుతో లోకానికి అందించాను. అందులో అన్ని ధర్మం, అర్థం, కామం, మోక్షం నాలుగు ఇచ్చే విషయాలన్నీ ఉన్నాయి. ఆ పుస్తకం రాశాను. అది రాస్తే మనశ్శాంతి రావాలి కదా, అయినా పూర్తిగా మనశ్శాంతి రాలేదు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కోర్మస్కాంద పురాణాలని 17 పురాణాలు అప్పటికి పూర్తయ్యాయి. ఇంకా 18వ పురాణం భాగవతం రాయలేదు. అందుకే అది అక్కడికి చెప్పకుండా మిగతా పురాణాలు రాశాను. ఇవి కాకుండా ఉప పురాణాలు రాశాను, బ్రహ్మసూత్రాలు లోకానికి ఇచ్చాను. ఏ మనిషి ఎలా ప్రవర్తించాలో, ఏ పని చేస్తే ఆత్మశాంతియో అవన్నీ లోకానికి ఇచ్చాను. అనేక ఉపాసనా విధానాలు అందించాను. 10,000 మంది శిష్యుల్ని తయారు చేశాను. అందులో 4 శిష్యులు, వాళ్ళు చాలా గొప్పవాళ్లుగా పేరు తెచ్చుకున్నారు. వేదములు ఇప్పుడున్నట్టు లేవు, పూర్వకాలంలో అనంతంగా ఉండేవి, కలగాపులగం. అసలు ఎలా మొదలుపెట్టి ఎలా బయటికి రావాలో బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి తెలిసేది కాదు. ఏదో కొంతమంది ప్రజాపతుల్ని పక్కన పెడితే తక్కిన లౌకిక పండితులకి వేదములు ఒక అడవిలో ఉండేవిట. అడవిలో అడుగు పెడితే అందులోంచి బయటికి రావడం చాలా కష్టం అండి. అలా ఉండేదిట. అలాంటి పరిస్థితుల్లో వేదవ్యాసుల వారు ఏం చేశారు, విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్ పురా. వేదములను 4 విభజించి జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు అని నలుగురు శిష్యులకి పంచిపెట్టాడు ఆయన. అందులో పైలుడు ఋగ్వేదం చదువుకున్నాడు.
నిమిషానికి ఇవ్వడం ఏంటండి ఇది?
నాలుగు వేదాలలో మొదటి వేదం ఋగ్వేదం. పైలుడనేవాడు ఋగ్వేదం చదువుకున్నాడు. సామవేదాన్ని జైమిని మహర్షి చదువుకున్నాడు. యదుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు. అథర్వణ వేదాన్ని సుమంతుడు అనే నాలుగో శిష్యుడికి ఇచ్చాడు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు, నలుగురు నలుగురే. అందులో పైలుడనేవాడు ఏం చెప్పినా చాలా క్రమం తప్పకుండా మాట్లాడతాడు ఆయన. అసలు క్రమ పద్ధతిలో మాట్లాడడం కూడా చాలా గొప్ప విషయం. క్రమం రావాలంటే ఋగ్వేదం చదవాలి. అందుకే ఋగ్వేదం యొక్క లక్షణమే రుక్ అంటే క్రమము అని కూడా అర్థం. ఆయన ఎలా మొదలుపెట్టి చివరికి ఎలా అంతం చేయాలో తెలిసినవాడు. అడుగుపెట్టి ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి వెళ్ళి చివరికి ఎక్కడ మొదలు పెట్టానో మర్చిపోయే రకం కాదు. క్రమము తప్పకుండా మాట్లాడగలడు, ఋగ్వేద క్రమం ఎరిగినవాడు. ఇక జైమిని మహర్షి ఉన్నాడు, ఆయన కంఠం మహామధురం. సామవేదం చదవాలంటే కంఠం మధురంగా ఉండాలి, స్వరప్రధానం. సంగీతం సామవేదం నుంచి పుట్టిందే. అందువల్ల సామవేదాన్ని సంగీతముతో బాగా పరిశోధనపూర్వకంగా అభ్యాసం చేసి ఉన్నటువంటి జైమినికి ఇచ్చాడు ఆయన. అందరికీ సామవేదం ఎవరండో ఎందుకు తెలుసు? కంఠం బాగుండాలి దానికి. పద్యం చదవాలంటే కంఠం బాగుండాలి కదా. అలాగే అందులో ఉన్న మంత్రాలు చదవాలంటే స్వరం తెలిసి మధురంగా పలికేవాడికి ఇవ్వాలి. కొంతమందికి మీరు ఎంత గింజుకుని సంగీతం నేర్పిద్దామన్నా సంగీతం మీద స్పృహ అయితే ఉంటుంది, కానీ వాడి కంఠం సహకరించదు. అందుకే కొంతమంది ఇన్స్ట్రుమెంట్సే వాయిస్తారు, కంఠం పనికిరాదు. కానీ జైమిని ఎలా కాదట, ఏం అపూర్వ కంఠం అండి. అందుకే సామవేదము చదువుకున్న పండితులకి పూర్వకాలంలో ఆ పేరు కూడా అలా సార్థకంగా ఉండేది. వాళ్ళు కంఠమెత్తి పద్యం చదివినా శ్లోకం చదివినా మధురం సంగీతం పలికినట్టు ఉంటుందన్నమాట. జైమిని అంత గొప్పవాడు. అందుకే జైమినికి సామవేదం ఇచ్చాడు ఆయన. యదుర్వేదం లక్షణం ఏమిటి? కొంచెం స్పష్టత కావాలి దానికి. కంఠంలో ఎక్కడ ఏ అక్షరము కూడా మింగకుండా ఇతరులకు అర్థమయ్యేలా చదివేవాడికి ఎదువు ఇవ్వాలి. వైశంపాయనుడు అనేవాడు పురాణం చెప్పిన ఘనుడు ఆయన, భారతం చెప్పినవాడు. ఆయన ఒక శ్లోకమో మంత్రమో చదివితే అతి స్పష్టంగా ఉండేదట, ఎక్కడ మింగడం ఉండదు. ఒక శ్లోకం చదివాం, నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం అనగానే మీరు కూడా అది విని మాకు తేలికగా అర్థమయ్యింది శ్లోకం, ఈయన చదువుతున్న శ్లోకంలో ఉన్న అక్షరములు స్పష్టముగా వినబడుతున్నాయి అనుకుంటేనే మీరు చదవగలుగుతారు. అలాగ చదివే శక్తి వైశంపాయనుడికి ఉన్నది. ఇంకా అధర్వణ వేదంలో మంత్రశాస్త్రం ఎక్కువగా ఉంటుంది. సుమంతుడు మంత్రవేత్త, అందుకే ఆయనకి మంత్రవాది అని కూడా పేరు. అది ఆయనకిచ్చాడు. ఇక్కడికి నలుగురిని నాలుగు వేదాల్లో పండితుల్ని చేశాడు. పైలుంటు ఋగ్వేద పఠనం బుధర్రకని జైమిని సామంబు చదువుచుండే యదువు వైశంపాయనాఖ్యుండు పఠించే తుది యధర్వము సుమంతుడు పఠించే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే. ఇక ఆఖరిన ఏం చేశాడు వ్యాసుడు? నాలుగు వేదములు నలుగురికి ఇచ్చాను, కానీ ఇక నాకు కావలసింది పురాణాలు చెప్పేవాడు ఒకడు కావాలి. పురాణములు నేను చెబితే వాటిని కంఠస్థం చేసి లోకానికి అందించే గొప్ప శిష్యుడు ఎవడా అని ఆలోచించి సూత మహర్షిని, రోమహర్షుని నుండి పిలిచి అతనికి పురాణేతిహాసాలు ఇచ్చేశాడు. పురాణాలండి వేదాల కంటే చాలా కష్టం. ఎందుకంటే వేదములు అంటే అలా చదువుకుపోవడమే కదా. చక్కగా హాయిగా ఓ స్త్రీ సూక్తమో పురుష సూక్తమో ఒకసారి కంఠస్థం చేసామంటే అదే స్వరంతో ఎన్నాళ్ళైనా చెప్పచ్చు. కానీ పురాణం అలా కాదు, ఎప్పటికప్పుడు నవనవంగా ఉండాలి, అవతలాడికి అర్థం అవ్వాలి, అర్థాలు తెలియాలి, కథ తెలియాలి, ఉపాసన కావాలి. అమ్మో పురాణేతిహాసములు చెప్పి మెప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. అందుకనే అది ఇతరులకు హాయిగా చెప్పగలిగేటటువంటి లక్షణములున్న రోమహర్షణుడికి ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాను కదా, ఇంతమంది శిష్యులు తయారు చేసి వేదములు విభజించి పురాణములిచ్చి లోకానికి ధర్మములు చెప్పి నేను మాత్రం ప్రశాంతంగా లేను కారణమేమిటి? ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే, ఏదన్నా మీకు కష్టం వస్తే గురువుగారు అని నన్ను అడుగుతారు అనుకోండి, నాకే కష్టం వస్తే వాడికి చెప్పుకోను, అది పెద్ద సమస్య.
అశాంతిగా ఉందండి, లేక ఏదో మంత్రం ఇవ్వండి, ధనం రావడానికో ఉద్యోగం రావడానికో మంత్రం ఇవ్వండి అని మీరు అడిగితే మంత్రం ఇచ్చే గురువు గారికే కష్టం వస్తే ఆయన కష్టం ఎవరు తీరుస్తారు? అందరికీ వైద్యం చేసే డాక్టర్ గారికి రోగం వచ్చిపోయాట. అలా ఉంది పరిస్థితిది. అందుకని ఈయన, నేను గురువుని, వ్యాసుడంటే అందరూ తమ సద్గురువుగా భావించి పూజిస్తారు, అటువంటి గురువునైన నాకు ఈ ప్రాతకాల సమయంలో ఏదో కొరత కనబడుతోంది మనస్సుకి, ఏదో లోటు నాలో ఉంది, ఆ లోటు ఏమిటో తెలియటం లేదు, మనశ్శాంతి లేదు. బహుశా భారతాది గ్రంథాలు రాసినా సంపూర్ణంగా కృష్ణుడి యొక్క గుణములు వర్ణించకపోవటం వల్ల నాకు అశాంతి వచ్చిందా, ఇదేదో మోసం వచ్చింది నాకు అనుకున్నాడు పాప ఆయన. ఆయన కొంత లోపల మళ్ళీ ఆలోచన వచ్చింది, భగవత్ కథలు రాయకపోవటం, భగవంతుని లీలలు వర్ణించకపోవడం, భగవంతుని నామస్మరణ బాగా చెయ్యకపోవటం పురాణములలో లోపమే కదా. ఇలా ఆయన అనుకుంటున్న సమయంలో ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తొలగించి వారికి ప్రశాంతిని ఇవ్వడం కోసం భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక గురువుని పంపిస్తాడు. ఈయన సరస్వతీ తీరంలో నానా బాధ పడుతూ అశాంతిగా ఉన్న సమయంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది, తెల్లని కాంతి ఒకటి కనపడింది, పిండి వెన్నెల కంటే తెల్లగా ఉంది, పాల సముద్రపు నురుగు కంటే తెల్లగా ఉంది పైనుంచి కిందకి దిగుతున్న ఆ కాంతి. ఆ స్వచ్ఛమైన తెల్లని కాంతిలో నుంచి ఒక మధురమైన నాదం వినబడింది. ఆ మధుర నాదముతో ఆ కాంతిలోంచి ఒక మహాపురుషుడు కిందకి దిగాడు. ఆ వచ్చేవాడెవరో ఈ పాటికే మనకు అర్థమవుతుంది. అంత తెల్లగా ఉన్నవాడు నారదుడు మాత్రమే. శారద నేరద కోమల పారద రుచిదేహుడు అన్నారు ఆయన. శరత్కాలములో మేఘం ఎంత తెల్లగా ఉంటుందో, పాదరసం ఎంత తెల్లగా ఉంటుందో, పాల నురుగు ఎంత తెల్లగా ఉంటుందో, అంత తెల్లని శరీరకాంతి కలిగిన వాడు, స్వచ్ఛమైన శరీరుడు నారదుడు. సరస్వతీదేవి, ఆదిశేషుడు, నారదుడు, వీళ్ళు ముగ్గురు ఒకే రంగులో ఉంటారు. ఆ నారద మహర్షి పైనుంచి కిందకు దిగుతున్నాడు. ఆయన దిగుతుంటే అలాగ ఒక పిండి దిగినట్టుందనమాట, వెన్నెల దిగినట్టుంది. అయితే పిండి ముద్ద అయితే మాట్లాడదు, కానీ ఈయన దగ్గర నుంచి నాదము కూడా వస్తున్నది. ఎందుకంటే పాపాలని పిండి అవతల పారేసే మధుర స్వరం ఆయన దగ్గర ఉంది కనుక. తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరి గీతరవసుధారల యోగీంద్ర తతులు చొక్క కపిల జటాభార కపిల పుంజంబుచే దిశలు ప్రభాత దీధితి వహింప తను లగ్న తులసిక దామగంధంబులు గగనాంతరాళంబు క్రప్పికొనగా వచ్చే మింట నుండి వాసవి నందను కడకు మాటలాడ కరుణతోడ భద్ర విమల కీర్తి పారగుడు ఆరుఢనయ విశారదుండు నారదుండు. స్వచ్ఛమైన కీర్తి కలిగిన వాడు, నీతి శాస్త్రంలో ఆరితేరినవాడు, పండితుడు, అసలు గురు శబ్దానికి అర్హుడు నారదుడంటే. నారదుడి వంటి గురువు మరొకడు లేడు. లోకానికి సర్వకాల సర్వావస్థలలో జ్ఞానమును పంచిపెడతాడు గనక ఆయనని నారదుడు అన్నారు. నార శబ్దానికి జ్ఞానము అని ప్రధాన అర్థం. దా అంటే ఇచ్చుట, జ్ఞానము ఇవ్వడమే ఆయన లక్షణం కనుక ఆయనకి నారదుడని పేరు. ఆ మహాత్ముడు ఆకాశం నుంచి కిందకి వాసవి పుత్రుడితో మాట్లాడడానికి వచ్చాడు. వాసవి అంటే సత్యవతికి వాసవి అని పేరు. వసువు యొక్క కూతురు గనక వాసవి, ఆవిడ కొడుకు గనక వ్యాసుడికి వాసవి పుత్రుడని పేరు. వ్యాసునితో మాట్లాడడం కోసం, ఆయనకున్న మనశ్శాంతిని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం, పోయిన శాంతినివ్వడానికి, అశాంతి తొలగించడానికి జ్ఞాని నారదుడు పైనుంచి కిందకి దిగాడు. ఆ దిగుతూ ఉంటే ఎలా ఉన్నదది, ఆయన చేతిలో మహతి అని ఒక వీణ ఉంటుంది. ఆ మహతి అనే వీణ ఎప్పుడు ఆయన మోయిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆయన మోయించక్కర్లేదట, ఆయన అలా చేత్తో తాకకుండానే ఆ వీణ తనయంత తాను టింగ్ టింగ్ అని మోగుతుంది. అందుకే తమయంత తాము శృతులు మోసెడి వీణ అంటారు భాగవతంలో. సాధారణంగా వీణ ఎప్పుడు మోగుతుంది, మనం వీళ్లతో అలా మీటితే. గోటితో మీటకుండా కూడా తనంత తాను మోగే శక్తి కలిగినటువంటి వీణ, అటువంటి వీణని ఇప్పుడు మాత్రం అలా మీటుకుంటూ కిందకి దిగుతున్నాడు ఆయన. అందులోంచి ఏం మీటుతున్నాడు పోని, ఏదో టింగ్ టింగ్ సరిగమ పదనిస్తే కదట, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమే వస్తున్నది. అందుకే సతత నారాయణ శబ్దమప్ప, వీణ వాయిస్తూ ఉంటే అందులోంచి శబ్దం ఎలా వస్తుంది, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం మధురముగా వస్తున్నది. మీరు చూశారు లేదో, కొంతమంది పాడకుండా సంగీతం ద్వారా పాట ఏమిటో తెలిసేలా చేస్తారు. ఆ సంగీతం వింటే ఈ పాట ఇదండి అని చెప్పగలుగుతున్నావు లేదా? అలాగే ఈయన పైకి నోటితో అనకుండానే ఈ వీణ ద్వారా నారాయణ శబ్దాన్ని ఉచ్చరింపజేస్తున్నాడు అన్నమాట. అలా నారాయణ శబ్దాన్ని పలికిస్తూ మీటుతూ కిందకి దిగాడు ఆయన. ఇంకా నోరు విప్పితే పాటలు పాడితే ఎలా ఉంటాయి, వీణ వాయిస్తే నారాయణ, నోట్లోంచి వస్తున్నాయి అంటే నోట్లోంచి హరి కథలే. ఎప్పుడు చూసినా కృష్ణ ఈ లీలలు చేసావు ఆ లీలలు చేసావు, మత్స్యావతారం ఎత్తావు కూరమావతారం ఎత్తావు అని దశావతారాలు ప్రధానంగా పాడతాడు ఆయన. ఆయన నోటి వెంబడి శ్రీకృష్ణుని అవతారములు తప్ప మరొకటి రావు. మహాత్ములు ఎప్పుడూ కూడా పాటలు పాడతారు. ఆ పాటలు ఎటువంటి పాటలు, హరి యొక్క అవతారములు భక్తుల యొక్క చరిత్రే పాడతారు. అందుకే ఆనన సంభూత హరి గీతరవ సుధా ధారల యోగీంద్ర తతులు చొక్క అన్నారు. శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఆయన పాట కింద పాడుతున్నాడు. పాడుతూ ఉంటే ఆ పాట ఎలా ఉంది, అమృతంలో ఉంది. ఆయన నోటి నుంచి గానామృతం బయటకు వచ్చింది. ఆ అమృతం తాగారు ఇలాంటి యోగులు. ఆ యోగులు పరవశించిపోయి అబ్బా అబ్బా ఆ అమృతం కంటే ఈ అమృతమే బాగుంది. ఆ అమృతం తాగితే కేవలం జరామరణాలు లేకుండా కలియుగం అంతవరకు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తాం. కానీ ఈ గానామృతం హరికథామృతం తాగితే శాశ్వతమైన వైకుంఠం కైవల్యం వస్తుందని పరవశించిపోయి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కారుస్తూ ఊగిపోతున్నారట. యోగులు ఊగరు కానీ వాళ్ళు కూడా ఊగిపోయేంత మధురమైన గానం అన్నారు. జయ జగదీశ హరి అని ఆయన పాడుతూ ఉంటే ఆ హరికథామృతానికి యోగులు చొక్కారు అన్నారు. చొక్కడం అంటే ఏమిటో తెలుసా, సాధారణంగా వాడడం. బాగా మైకం వచ్చినప్పుడు ఆనందంతో అలా ఊగిపోతే దానికి చొక్కుట అని పేరు అన్నమాట. ఆ కథ ఆ పాట అంత మధురమై వారి మనస్సుల్ని ఆకట్టుకుని వారు స్పృహ తప్పిపోతున్నారేమో అనిపించేలా చేస్తున్నది ఆ మాధుర్యం. ఇక ఆయనేమో తెల్లనివాడు, తల వెంట్రుకలు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఆ నల్లని వెంట్రుకలు నూనె లేకపోవటం వల్ల కొన్ని వెంట్రుకలు ఎర్రగా చిగుళ్ళల్లో మారిపోయాయి. కొన్ని తల వెంట్రుకలేమో నల్లగా ఉన్నాయి, అందులో నుంచి కొన్నేమో బయటకు వచ్చి రోజు నూనె రాయిపోతే కొంతకాలానికి ఏమవుతుందంటే తల వెంట్రుకలు ఒక రకమైన ఎరుపు వస్తాయి. మహాత్ములైన ఋషులు అడవులలో తపస్సు చేయటం వల్ల తైల సంస్కారాదులు ఉండవు గనక ఆ వెంట్రుకలు రాగి రంగులోకి వస్తాయన్నమాట. ఆ రాగి రంగులో ఉన్న వెంట్రుకలు ఎలా ఉన్నాయి చూడడానికి, ఈయన మోక్షమిచ్చే చెట్టుట, చెట్టుకి పుట్టిన చిగుళ్ళు వలె ఉన్నాయట. మోక్షద్రుపల్లవ శంఖచేయ అంటారు ముక్కుతిమ్మర గారు. అనగా చెట్టుకి అప్పుడే పుట్టిన చిగుళ్ళు చూశారు కదా, చిగుళ్ళు ఎలా ఉంటాయి, ఎర్రగా రాగి రంగులో ఉంటాయి. మోక్ష వృక్షం, ఆ వృక్షానికి పుట్టిన పల్లవములు చివుళ్ళ వలే ఉన్నాయి. అలా ఆయన ఆ జటాభారంతో కిందకి దిగాడు. మెడ నిండా తులసిమాలలు వేసుకున్నాడు. ఆ తులసిమాలల్లో కొన్నేమో తెలుపు, కొన్ని నలుపు, కొన్ని ఒక రకమైన ఆకుపచ్చ, కొన్ని పసుపచ్చ, రకరకాల తులసులున్నాయి. తులసుల్లో కూడా 108 తులసి దళాలు ఉన్నాయి అని మనకి బ్రహ్మవైవర్త పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ తులసి దళాలు కూడా స్వర్గలోకంలో ఉన్న తులసి అయితే మరింత ఘుమఘుమ ఉంటాయి. అసలు మనకంటే ఉత్తర భారత్లో ఉన్న తులసి మొక్కల దగ్గర ఎక్కువ సువాసన ఉంటుంది. అందులో బదరీవనం దగ్గర ఉన్న తులసి మొక్కలు కొన్నింటిని చూశాను నేను, ఏమి సువాసన అండి, ఘుమఘుమఘుమలాడిపోతుంది అనమాట. ముక్కులకి ఆ తులసి దళముల నుంచి వచ్చే వాసన తగిలితే మనిషికి జీవితంలో ఆస్తమా రోగం ఉండదు, శ్లేష్మం దానంతా అదే తెగిపోతుంది. మీరు ఇప్పుడు కూడా వీలుంటే ఎప్పుడైనా బదరీ వెళ్ళినప్పుడు అక్కడ ఎత్తుగా కొండ మీద ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆ పైకి ఎక్కండి, అక్కడ కొన్ని తులసి మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు గాలి పీల్చండి, వాసన పీల్చండి, హచ్చి అని ఒక చిన్న శబ్దంతో శ్లేష్మం తెగిపోతుంది. మళ్ళీ మనకి ఏ మంచు ఏమి చేయదు అక్కడ ఉన్నంతకాలం. అంత ఆరోగ్యం ఇచ్చే తులసి ఎక్కడుందండి, రోజు తులసీదళం, అందుకే నోట్లో పోసుకునేవారు పూర్వం. ప్రాణం పోయే ముందు తులసీ తీర్థం పోస్తే ఆ శ్లేష్మం తిగి వాడికి ఏమైనా మళ్ళీ స్పృహ వస్తుందని ఉద్దేశం ఒకటిని, తులసి కంఠంలో ఉన్నవాడు మాత్రం నరకమునకు పోడు, కాశీఖండంలో ఉందది. ఇన్ని కారణముల చేత తులసీ రసం నోట్లో పోస్తారు. ఆ తులసి దళాలని మాలగా గుచ్చి నారదుడు మెడలో వేసుకొస్తూ ఉంటే ఆ సువాసన దిక్కుల చివరి వరకు వ్యాపించిందట. తనులగ్న తులసికాదామ గంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగా ఆకాశమంతా ఆ తులసి యొక్క పరిమళం వ్యాపించింది. ఇన్ని రకాలుగా తన సువాసనతో, గానామృతంతో, వీణానాదముతో, జడలతో, శరీర కాంతితో ఆ ప్రాంతాన్నంతా పవిత్రం చేసుకుంటూ దిగాడు. అంటే మహాత్ములు దిగితే దాని వెనకాతల ఎంత ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆయన రావడంతో సంభ్రమముతో, ఆశ్చర్యంతో, భక్తితో చకితుడై లేచి నిలబడి వ్యాసుడు ఆయనకు ఆసనమిచ్చాడు. ముందెప్పుడు రాగానే ఆసనం మీద కూర్చోబెట్టాలి. ఆ తర్వాత కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. మహాత్మా నీ పాదోదకం గంగా అని శిరస్సును జల్లుకున్నాడు. పాదాల మీద పుష్పాలు పెట్టాడు, చేతులు కడిగాడు, త్రాగేందుకు అర్ఘ్యమిచ్చాడు. అన్నీ ఇచ్చి గురువుని ఎంత భక్తితో పూజించాలో అంత భక్తితో పూజించాడు. నారదుడు కూడా విష్ణు యొక్క అవతారాలు ఒకడు సుమా, అందువల్ల అంత భక్తిగా విష్ణువుని పూజించినట్టు పూజించాడు. అసలు లేదని చెప్పాలంటే భగవంతుణ్ణి పూజించడం కంటే భగవద్భక్తుణ్ణి, ఒక భాగవతుణ్ణి పూజిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. కృష్ణుడు కుచేలుణ్ణి పూజించలేదు, అలాగే ఇవాళ వేదవ్యాసుల వారు మహాత్ముణ్ణి, నారదుణ్ణి, గురువుని భక్తితో పూజించాడు. ఆ తర్వాత ఆయన అనుజ్ఞ తీసుకుని ఎదురుగుండా కూర్చున్నాడు. నారదుడు మెల్లిగా వీణ మీటుకుంటూ ఏమి ఎరగనట్లుగా, అన్ని ఎరిగి కూడా ఏమి ఎరగనట్టుంటారు మహాత్ములు, మెల్లిగా అడిగట్ట, వ్యాస నా ఎదురుగుండానే కూర్చున్నావు, అయినా నీ మనస్సు మనస్సులో లేనట్టు అనిపిస్తున్నది. ఒక్కొక్కప్పుడు ఎదురుగుండా కూర్చున్నవాడు అన్యమనస్కంగా ఉన్నట్టు మనకు అర్థమవుతున్నాడు. అంటే మన దగ్గరే ఉంటాడు, మనతో మాట్లాడుతూనే ఉంటాడు, వాడి మనస్సు ఎక్కడ ఉండదు. అది నారదునికి తెలియదా? అసలు అందుకే ఆయన వచ్చాడు. అయినా ఏమి ఎరగనట్టుగా, వ్యాస నా అంతటి వాడు ఎదురుగుండా ఉన్నా నా ఎదురుగుండా ఉన్నట్టే ప్రవర్తించకుండా ఎక్కడో ఉన్నట్టుగా ఉంది నీ మనస్సు, ఏదో అశాంతి కనపడుతోంది, ముఖం చూస్తే తెలుస్తోంది నీకు కొంచెం బాధ ఉన్నట్లుగా. మనస్సుకి శాంతి లేకపోతే ముఖంలో అశాంతి చూచేవారికి తెలిసిపోతుంది. నీలాంటి పండితుడు భారతమనే ఇతిహాసం రాసిన వాడేమిటి ఇలా అశాంతిగా ఉండడం ఏమిటి, ఇది చాలా చిత్రంగా ఉందే, నువ్వు సామాన్యుడివా? ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాల విజ్ఞాతవు కామ ముఖ్య రిపు షట్క విజేతవు యోగి ముఖ్య నిర్ణేతవు. నువ్వు సామాన్యుడివా? సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడివి, బ్రహ్మవంశంలో పుట్టినవాడివి. నీకు బ్రహ్మకి చాలా తేడా ఉన్నది. బ్రహ్మగారు వేదములను పట్టుకుంటాడు, ఆయన సృష్టించలేదు, కానీ నువ్వు భారతమనే వేదాన్ని లోకానికి అందించిన గొప్ప ధాతవి. ఒక విధంగా చెప్పాలంటే భారతం పంచమ వేదం, ఈ వేదాన్ని ఎవరు రాయగలరు, నువ్వు ఒక్కడివే రాశావు. అందుకే భారత శృతి విధాతవు, భారతమనే వేదమును అందించిన నూతన బ్రహ్మవి. పైగా కలగా పులగంగా ఉన్న వేదములను నాలుగుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేర్లు పెట్టి వాటిని శిష్యులకి ప్రపంచంలో పంచిపెట్టి తద్వారా వేద జ్ఞానాన్ని లోకంలో ప్రచారం చేసిన వాడిని. వేదములు విభజించడం కష్టం కాదు, భారతం రాయడమూ కష్టమూ కాదు, కానీ కామాన్ని జయించడం చాలా కష్టం. ఒక్క కామమే కాదు, ఆరు శత్రువుల్ని జయించడం అంటే ఇంకా కష్టం. కానీ నీవో కామ ముఖ్య రిపు షట్క విజేతవు, అరిషడ్వర్గాన్ని జయించావు. ఒకదాన్ని మించినవి ఒకటైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరింటిని అదుపులో పెట్టావు. ఆపై నీవు ధర్మ నిర్ణేతవు, ధర్మాన్ని నిర్ణయించిన వాడివి. మామూలు ధర్మములు కాదు, ముఖ్య ధర్మ నిర్ణేతవు. మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఏ వయస్సులో ఏమి చెయ్యాలి, ఏ తీర్థయాత్రల్లో ఏమి చెయ్యాలి, ఎక్కడ కూర్చుంటే ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ వ్యాసుడు చెప్పాడు. ఉదాహరణకి ఇక్కడ పురాణం దగ్గర కూర్చున్నారనుకోండి, ఆ పురాణం దగ్గర కూర్చున్నంతసేపు మాట వరసకి కూడా పురాణ కథకి ఇంత భంగం కలిగించకూడదు. మధ్య మధ్యలో కొయ్యి అని ఫోన్ శబ్దం వచ్చిందంటే ఆ పాపం మీదే చెప్పండి. నేను చెప్పలా, మీరు దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో కథాచ్ఛేద అని ఉందా లేదా? నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యోహ ప్రీతిభేదనం శిశుమాతృ విభేదస్య బ్రహ్మహత్య సమం స్మృతం. ఎవడన్నా నిద్రపోతుంటే లేపితే బ్రహ్మహత్యా పాపం, కథ జరుగుతూ ఉంటే మధ్యలో డిస్టర్బెన్స్ కలగజేస్తే అది బ్రహ్మహత్యా పాపం, భార్యాభర్తల మధ్యలో తగాదా పెడితే అది బ్రహ్మహత్యా పాపం, తల్లిని బిడ్డని వేరు చేసేస్తే చేతి తల్లి చేతుల నుంచి పిల్లని ఎత్తుకుపోతే ఆ పిల్లవాడిని అమ్మేసుకుంటే అది బ్రహ్మహత్య పాపం. ఇలాంటివి చేయకూడదనే ధర్మములు ఆయనే చెప్పాడు. పురాణములలో ఎలా ఉండాలి, బయటికెడితే ఎలా ఉండాలి, ఇవన్నీ వ్యాసుల వారు నిరంతరం చెప్పారు. ఎంతెందుకు, నిద్రపోయే ముందు తప్పక కాళ్ళు చేతులు కడుక్కుని కొంచెం నీళ్లు ఆచమనం చేసి తూర్పు దిక్కుకి కానీ లేక దక్షిణం దిక్కుకేసి కానీ తల పెట్టుకుని నిద్రపోండి. నిద్రపోయే ముందు మూడు సార్లు శివ 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 నారాయణ 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 అనండి. అందుకే మీకు మహాత్ములైన జగద్గురువులు ఇతి నారాయణ స్మృతం అని ఆ నారాయణుడి పేరు మీదుగా ఉత్తరం ముగిస్తారు. ఎందుకని అంటే ఈ వంకతో అయినా మీకు నారాయణ స్మరణ నేర్పుదామని. నిద్రపోయే ముందు స్వయంగా వేదవ్యాసులు వారు చెప్పిన మాట ఏమిటో తెలుసా, ఎవరైనా కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, మూడు మార్లు నీళ్లు లోపలికి నారాయణ స్మరణ పూర్వకంగా పుచ్చుకోండి, నిద్రపోయే ముందు శివ 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 నారాయణ 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 అని పడుకోండి. ఆ నిద్ర పవిత్ర నిద్ర. ఒకవేళ నిద్రలో మరణం వస్తే అటువంటి వాడు ఈ స్మరణ వల్ల ఆచమనం వల్ల చేతులు కాళ్ళు కడుక్కోవడం వల్ల యమదర్శనం చేసుకోడు, వాడికి తప్పక స్వర్గం వంటి ఉత్తమ లోకాలు వస్తాయి. ఇంత గొప్ప ధర్మాలు ఎవరు చెబుతారు? ఈ ధర్మములన్నీ చెప్పావు నువ్వు. అందుకే ధర్మ ముఖ్య నిర్ణేతవు నువ్వు. యోగి నేతవు, యోగులకి నాయకుడివి. వినీతుడవు, ఇన్ని ఉన్నవాడికి వినయం ఉండదు. కానీ వేదవ్యాసుడు ఎంత పండితుడైనా రెండు చేతులు జోడించి వినయంగా వచ్చిన గురువుగారికి దండం పెట్టాడు. నాలుగు రోజులు చదువుకుంటే ఐదో రోజు తల మీదకి కళ్ళు వెళ్ళిపోవడంలో చాలామందిని చూస్తున్నాంగా. గట్టిగా మీరు నాలుగు సార్లు పౌరాణికుడిని పొగిడితే ఐదో రోజు నుంచి ఇతర పౌరాణికుల మీద వాడు చెప్పింది తప్పని వీడు టీవీలో ఎందుకు ఎగురుతాడు అంటే ఈ అహంకారం, దురహంకారం ఇది. ఒక మహాత్ముడు ఒక ప్రచారం చేస్తున్నాడు అనుకుందాం, నీకు నచ్చకపోతే మానే, ఆయనది తప్పు అంటూ నీవు ఒప్పు చెప్పాలి కానీ ఇతరుల తప్పు నీకెందుకండి? ఇప్పుడు పుష్కరంలో స్నానం చెయ్యన్నాం, స్నానం చేయడానికి వీల్లేదంటే అంటే నీకు పురాణాలన్నీ స్నానం చేయొద్దని చెప్పాయా చేయమని చెప్పాయా? నీవు పురాణము చెబుతున్నప్పుడు పురాణములు ఏ పురాణములైనా నదీ స్నానం చెయ్యి 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 అంటున్నాయా లేదా? అప్పుడు ఆ నదీ స్నానం చెయ్యొద్దన్నావంటే స్నానం చేస్తే పుణ్యం రాదంటే నువ్వు నాస్తికుడివి అని శాస్త్రం చెబుతున్నది, నేను చెప్పలా. ఇలాంటి ధర్మములు కొంచెం తెలిసి దాన్ని వినయముతో లోకానికి చెప్పడం చాలా కష్టం. వ్యాసుడు చాలా వినయంగా ఉంటాడండి. పెద్దలు కనబడితే పెద్దలను ఎప్పుడూ తిట్టడు. నేను చూస్తున్నాను కదా చాలామందిని, కొంతమంది పెద్దలు ఏమండి వాళ్ళ దగ్గర ఏమైనా గొప్ప ప్రమాణం ఉందేమో, నా దగ్గర లేదేమో, వాళ్ళకు నమస్కారం అంటున్నారంటే అది వినయం, అది వ్యాసుడి లక్షణం. మేము గనక వినయం లేకుండా మీరు పాపాత్ములని ఇతరుల మీద ధ్వజం ఎత్తి వాళ్ళని తిట్టడం మొదలు పెడితే దానివల్ల వాళ్ళు వెంటనే రాదు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ పాపం అనుభవించక తప్పదు. కాబట్టి వీలున్నంత వరకు ధర్మ ప్రచారం చేసే వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నాను, అందరం కలిసి భక్తితో ధర్మ ప్రచారం తీయాలి తప్ప ధర్మ ప్రచారాన్ని అధర్మ ప్రచారంతో అడ్డుకోకూడదు, అది మహాపాపం. అలా చేస్తే వాడు అవినీతుడు. కానీ వ్యాసుడు అలాంటి వాడు కదా, గనకే వినయవంతుడు గనకే వినీతుడవు అన్నారు. అసలు అంత గొప్ప గొప్ప పాత్ర మరి ఎక్కడా లేదు. వ్యాసుడు అంతటి వినయవంతుడు లేడట, అంత పాండిత్యం ఎవరి దగ్గర ఉంది? వ్యాసుడు రాసింది చెప్పడానికి మాకు యుగములు సరిపోవడంలా. ఇవాళ 40 రోజులు అంటున్నారు. ఈ మీడియా లేని రోజుల్లో ఒకప్పుడు ఏలూరులో 128 రోజులు చెప్పాను ఇదే భాగవతం. 128 రోజులు, 108 రోజులు అని పాంప్లెట్ వేయమంటే నా శిష్యుడు పొరపాటున 128 అని వేశాడు, వేసినందుకు చెప్పాల్సి వచ్చింది. 128 రోజులు చెబితే చివరి రోజున ద్వాదశ స్కంధం అవ్వలేదు నాకు. రోజు 2 గంటల చొప్పున 128 రోజులు చెబితే అవ్వలేదంటే ఇంక భాగవతం ఏమవుతుందండి? అటువంటి భాగవతము మీకు చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి చూడండి, వీళ్ళు ఏలూరులో వేణుగోపాలస్వామి గుడిని ఉంది తూర్పు వీధిలో, సంతాన వేణుగోపాలస్వామి గుడి. 1999లో అప్పుడు నేను పురాణం మొదలుపెట్టా. ఆ పురాణం మొదలుపెట్టినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చి ఆ గుడి ఎక్కడో లోకంలో అధపాతాళంలో ఉండేది, గుడి మునిగిపోయింది. ఆ దెబ్బతో పురాణం ఆగిపోతుందని ఆ గుడిని మళ్ళీ ఉద్ధరించి ఏకంగా పైకి తీసుకొచ్చి వాళ్ళు అద్భుతంగా కట్టారు ఆ గుడిని. అప్పుడు 128 డేస్ విడిచిపెట్టకుండా చెప్పాం. చెబితే భాగవతం ఇంకా పూర్తవలేదు, ఎందుకంటే భాగవతం సంపూర్ణంగా తెలిసి చెప్పడం అంటే చాలా కష్టం, అన్ని విశేషాలు ఉంటాయి. అటువంటిది ఆ భాగవతము యొక్క ధర్మములను లోకానికి అందించాలనుకున్న వేదవ్యాసుల వారి వంటి వారికి ఎంత వినయం ఉంటే అందించారో ఆలోచించండి మీరు. అన్ని విశేషాలు ఎరిగిన మహాత్ముడు, ఆయన రాసిన వాటిని చెప్పడానికే టైం సరిపోలేదని చెబుతున్నాను నేను. ఆ మహాత్ముడు మాత్రం నేను రాశాను అనేవాడు కదట, ఎప్పుడూ వినయంగానే ఉండేవాడు. అటువంటి వినయవంతుడివి నీవు కూడా, అటువంటి వినీతుడవీవు చలించి చల్లరేక అతడు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. నీవు పిరికివాడికి వల్లే సామాన్యునిలాగా దుఃఖం పొందడమేమిటి? వగవా, దుఃఖం పొందడానికి కారణమేమిటి? వ్యాసా, నేను ఎదురుగుండా కూర్చున్నా, నా ఎదురుగుండా కూర్చుని నువ్వు చింతిస్తున్నావు, నీ చింతకేదో కారణమున్నది, ఆ చింతా కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, గురుదేవా, అన్నీ మీకు తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నారు, అయినా చెబుతున్నాను. అడిగినప్పుడు గురువుగారికి సమాధానం చెప్పాలి గనక. మీరు చెప్పినట్టే నేను వేదాలు విభజించాను, పురాణాలు రాశాను, భారతం రాశాను, ఇన్ని చేసినా మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేనప్పుడు ఎన్ని సంపదలున్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎంత పేరున్నా అది వ్యర్థం. నాకు ఎందుకు అశాంతి వచ్చిందో తెలియలేదు, ఆ అశాంతిని తొలగించండి అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నీ అశాంతికి గల కారణం చెబుతున్నా విను.
అంచితమైన ధర్మ చెయ్యమంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ తెల్పవు, ధర్మముల్ ప్రపంచిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక, నీకు ఈ కొంచెము వచ్చుటల్లా హరి కోరి నుతింపమి ఆర్యపూజిత.
నువ్వు ధర్మం చెప్పావు లోకానికి, ఎవరు ఎలా పడుకోవాలి, ఎలా లేవాలి, కాళ్ళు ఎలా కడుక్కోవాలి, నిద్ర ఎలా పోవాలి, అన్నం ఎలా తినాలి అని చెప్పాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమం కేసి ఉత్తరం కేసి తలపెట్టి పడుకోవద్దన్నాడు. అదో గొప్ప ధర్మం. నరుడు ఉత్తర పశ్చిమముల శరముగా నిద్రించుటెగ్గు చేయు కుమారా, పడమర దిక్కుగా ఉత్తరం దిక్కుగా తలపెట్టి నిద్రపోతే వాడు క్రమంగా బుద్ధిహీనుడు దరిద్రుడు అవుతాడు. ఇలాంటి ధర్మములు ఎన్నో చెప్పావు, భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలో చెప్పావు. కానీ ఈ ధర్మములన్నీ చెప్పినంత మాత్రం చేత భగవంతుడు మెచ్చుకోడు. ధర్మం అవసరమే. ఆ ధర్మంతో పాటు అశాంతి తొలగాలంటే హరి యొక్క లీలలను వర్ణించాలి, గుణములను వర్ణించాలి, భక్తుల కథలను రాయాలి. నువ్వు భారతంలో కృష్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి సంబంధించి రాశావు, కానీ ఎక్కడైనా కృష్ణుడు అవతారం గురించి చెప్పావా, ఆయన భక్తుల చరిత్రలు చెప్పావా, లీలలు వర్ణించావా? ధర్మములు ఎన్ని ప్రపంచించినా తన లీలలు రాయకపోతే, తన భక్తుల యొక్క కథలు రాయకపోతే పరమాత్ముడు సంపూర్ణంగా అనుగ్రహించడు. అనుగ్రహం లేకపోతే నీకు ఈ కొరత వస్తుంది, అశాంతి వస్తుంది. నీకు అశాంతి రావడానికి మూల కారణం హరికథలు పూర్తిగా రాయకపోవడం. కేవల ధర్మములు ఉపయోగం లేదు. ధర్మములు కొంతవరకే ఉపయోగపడతాయి, ధర్మములు సంపదల వరకే ఉపయోగపడతాయి. నీకు శాశ్వత కైవల్యం, మనశ్శాంతి లభించాలంటే శ్రీకృష్ణ లీలామృతాన్ని లోకానికి రాసి అందించాలి. అసలు పుస్తకం అంటే ఏమిటి? చాలామంది పుస్తకాలు రాస్తున్నాము, ఇవన్నీ పుస్తకాలు అంటే పుస్తకాలు కదట.
హరినామస్తుతి చేయు కావ్యము, సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు, శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మలినవత్కాకోలకర్తాకృతిన్. హరినామస్మరణ ఉన్న పుస్తకము నిజమైన పుస్తకం.
కైలాస పర్వతంలో మానసము అని పేరు కలిగిన ఒక సరోవరం ఉంది కదా, ఈ మానస సరోవరంలో బంగారపు తామర పువ్వులు ఉంటాయి, బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు. ఈ తామర పువ్వుల మీద చేరి హంసలు చక్కగా కిలకిలారావాలు చేస్తూ ఆ తూడులు తింటాయి. హంసలతో తామర పువ్వులతో స్వచ్ఛమైన నీటితో ఉండే మానస సరోవరం ఎటువంటిదో శ్రీ మహావిష్ణువు యొక్క లీలలున్న పుస్తకం అటువంటిది. ఇప్పుడు భాగవతం అనే దాంట్లో శ్రీకృష్ణ లీలలున్నాయి కదా, హరి యొక్క అవతారాలు ఉన్నాయి కదా. ఆ హరి అవతారములు గుణ విశేషములతో ఉన్న ఈ గ్రంథము స్వచ్ఛమైన నీటితో, బంగారు తామరలతో, హంసలతో ఉన్న మానస సరోవరం వంటిది. అదే హరిస్మరణ లేదనుకుందాం, అప్పుడు ఆ పుస్తకము చాలా డిటెక్టివ్ కథలు ఉంటాయి. అర్ధరాత్రి, అమావాస్య, కాకులు కావున్నాయి, గొడ్లగోబలు గోయున్నాయి, అప్పుడు తెరుచుకుంది తలుపు. ఏమిటి పుస్తకాల వల్ల ఉపయోగం ఏంది? ఇదిగో ఈ పుస్తకాలు ఎటువంటివో చెప్పాడు. ఇందులో మంచి సస్పెన్స్ ఉంటుంది, కథ చాలా బాగుంటుంది. కానిట హరినామస్తుతి లేని కావ్యం ఉందే, అది ఎన్ని అర్థములతో ఎన్ని కథలతో ఎన్ని విచిత్ర అలంకారాలతో ఉన్నప్పటికీ, అందుకే విచిత్ర అర్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు, పవిత్రం కాదది. ఆ కథలు నీకు శాంతి ఇవ్వవు, మోక్షం ఇవ్వవు. అందుకే డిటెక్టివ్ నవల చదివితే రోగాలు వస్తాయి. రాత్రిపూట ఇంటికి వెళ్ళి సీరియల్స్ చూస్తే కొద్ది రోజులకి సీరియల్గా రోగాలు వస్తాయి. అదే ఈ కథ వినండి, ఆరోగ్యం, మానసరోవరం. ఇది రెండోది ఏం చెప్పారు, హరిస్మరణ లేని కథలు అయోగ్య దుర్మలినవత్కాకోలగర్తా కృతిన్ పనికి మాలిన మురికి నీటితో కూడిన గుంట వంటిది. ఓ చోట గుంట ఉంది, వర్షం కురిసింది, ఆ వర్షం వల్ల గుంటంతా నీటితో నిండింది. క్రమంగా నీరేమవుతుంది, కొంతకాలానికి మురికెక్కి అందులో పచ్చని పసరు చేరి కాకులు తిరుగుతాయి. అందులో కాకులు తిరిగి అంటే ఆ దరిద్రపు నాచు నాక్కుంటూ బతుకుతాయి. ఆ కాకులతో, బొంత కాకులతో, నీటి కాకులతో, మురికి నీటితో, అసహ్యంగా ఉన్న విషంతో కూడిన నీటి వంటి మురికి నీటి గుంట హరిస్మరణ లేని కథ. అదే హరిస్మరణ ఉన్నదో అది మానసరోవరం. అది మానసరోవరం, ఇది మురికి నీటి సరోవరం. అందులో హంసలుంటాయి, ఇందులో కాకులుంటాయి. అందులో బంగారపు తామర పూలు ఉంటాయి, ఇందులో నాచు, బురద, చెత్త, చెదారం ఉంటాయి. కాబట్టి హరిస్మరణ ఉన్న కథలు రాయడం అని హరిస్మరణ లేని మురికి నీటి గుంటల తోలికి ఎందుకు వెళ్ళడం, అదే నీకు కొరత రావడానికి మూల కారణం. కావ్యం యొక్క నిర్వచనం ఇది. అనగానే వ్యాసుడు కూడా ఒక చిన్న అనుమానం వెలిపించాడుండో ఇక్కడ. ఏమండి, భాగవతం లాంటివి రాస్తే చాలా మంచిది, అవే గ్రంథం అంటున్నావు, శ్రీ మహావిష్ణువు లీలలు భాగవతం రాయడం అంటే మాట్లా, భాగవతం రాయడానికి ఎంత పాండిత్యం కావాలి, పొరపాటున అపశబ్దములు వస్తేనో. అపశబ్దములు రాకుండా ఎవడన్నా రాయగలడా, కష్టం కదా. మరి ఎంత గొప్పవాడికైనా పొరపాటు రావచ్చు. కృష్ణ అనలేక కిష్ట అనొచ్చు, ఒక్కోసారి రామ అనలేక లామ అనొచ్చు, ఏమో ఏ పొరపాటు వస్తుందో తెలియదు. ఒకవేళ అపశబ్దం వస్తేనో అన్నాడు ఆయన. అంటే వ్యాసుడే భయపడితే ఇక మనమెంత, నేను మహాపండితుణ్ణి నాకంతా వచ్చు అని ఎవడన్నా అనుకుంటే ఎంత తెలివి తక్కువవాడో ఆలోచించండి. వ్యాసుడు కూడా అపశబ్దములు వస్తే ఎలాగా అన్నాడు ఆయన. అప్పుడు నారదుడు ఏమన్నాడో తెలుసా, అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావింపుతున్ పాడుతున్ తపముల్ చేయుచు జపముల్ చేయుచు వీణులన్ వినుచు అశ్రాంతంబు చింతింపుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా. వ్యాస మహర్షి, అపశబ్దాలు వస్తే మాత్రం పురాణం పురాణమే కదయ్యా, నీ భక్తి కావాలి కానీ భగవంతుడికి భాష కావాలా? అపశబ్దాలు ఒకవేళ వచ్చినా హరిచరిత్ర చెప్పడము రాయడము మానవుల్ని తరింపచేస్తుంది. అంటే అందులో ఆయనకి ఒకవేళ దోషం వచ్చినా ఆ దోషానికి బాధపడ్డు, పట్టించుకోడు, నా కథ రాశాడు చాలు అని అనుగ్రహిస్తాడు. గోవింద అనలేక గోవింద అంటలే చాలామంది, నిజానికి గోవింద అనాలి, అయినా సరే ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే నాకు చెవులకు ఒక్కోసారి కర్ణకఠోరంగా వినబడేది. ఆయనకి వినబడదట పాపం, గోవింద అన్నా గోవింద అంటాడు పాపం ఆయన. పోన్లే ఎలా పలికినా వాడు ఆ ఉద్దేశ్యంతో ఉన్నాడు, భక్తితో ఉన్నాడు అనుకుంటాడు. అదే ఇక్కడ చెప్పాడు నారదుడు, నాయన అపశబ్దములు ఉన్నప్పటికీ నువ్వు హరిచెత్త రాయి చెప్పు, ఆయన సంతోషిస్తాడు, సకల పాపాలు తొలగుతాయి. ఆయనకి పాప పరిత్యాగం చేసే ఊహ ఉన్నది. పోన్లే గోయింద అన్నా వీడి పాపాలు తొలగిద్దాం అంటట. అందుకనే మహాత్ములు ఏం చేస్తారు, హరి యొక్క కథలు చెబుతారు, హరినామస్మరణ చేస్తారు, జపం చేస్తారు, నిరంతరం లోపల లోపల ఆయన్ని తలుచుకుంటారు. ఇలా తలుచుకుని తపస్సులు జ్ఞానులు ఎంతోమంది మోక్షం పొందుతున్నారు. తత్వజ్ఞ ఆలోచించు, నువ్వు భాష గురించి ఆలోచించకు, భావం గురించి ఆలోచించు, భక్తితో రాయి. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నా విను, నేను కూడా పూర్వజన్మలో ఎందుకు పనికిరాను, ఒక దాసీపుత్రుణ్ణి అన్నాడు ఆయన. ఆ దాసీపుత్రుడిగా నారదుని కథ అద్భుతంగా ఉంటుంది. భాగవతం మొదటి రోజు అప్పుడే ప్రారంభమైంది, రేపు 6:30 అంటే 6:30కే సరిగ్గా ప్రారంభించి ప్రతిరోజు 6:30 నుంచి 8:30 దాకా వినడానికి సంసిద్ధంగా రండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 8:30 దాకా కూర్చోవాలంటే కొంత కడుపులో ఏదో ఒకటి పడకుండా ఈ కలికాలంలో వాళ్ళు రాలేకపోతున్నారు. 8 దాటాక కొంచెం కొంచెం కడుపులో వాయు ప్రకోచనం వల్ల కొంచెం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా ఏదో ఎక్కువ వద్దు కానీ ఒక డజన్ ఇడ్లీ తిని నెయ్యి వేసుకుని చట్నీ వేసుకుని వస్తే మంచినీళ్ళు పుచ్చుకుని అప్పుడు 8:30 అయినా సరే పర్వాలేదు ఇంటికి వెళ్ళచ్చు అనిపిస్తుంది. హాయిగా 8:30 లోపు వదలడం కుదరదు గనక అందుకు సంసిద్ధులై మధ్యలో లేవకుండా ఉండేలా రండి. ఇవాళ చాలా ఆనందం ఏమిటో తెలిసినా, నేను పావుగంట ఎక్కువ తీసుకున్నాను, పావుగంట ఆలస్యంగా మొదలెట్టిన, అయినా పాపం ఒక్కళ్ళు లేవలేదు అంటే మీ భక్తికి ఓడిపోయాం మేమందరం కూడా, లొంగిపోయాం. తప్పక మీకు సకల శుభాలు లభిస్తాయి. ఇంకా 39 రోజులు సంపూర్ణంగా భాగవతాన్ని విని తరిద్దా. నాకు భాగవతం అంటే లోపల బాగా ఇష్టం, జీర్ణించుకుపోయింది అది పైగా. ఆ భాగవతం చెప్పే భాగ్యం వచ్చినందుకు పరమాత్మకి, సద్గురువులకి, నిజంగా మనస్ఫూర్తిగా హరిప్రసాద్ గారికి అనేక మంగళాశాసనాలు అందజేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.